ಓಂ ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಗಣಾನಾಂ ತ್ವಾ ಗಣಪತಿಂ ಹವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಮುಪಮಶ್ರವಸ್ತಮ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಆನಶೃಣ್ವನ್ನೋದಿಭಿಃ ಸೇದಸಾದನಂ ಶ್ರೀಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ದೇವೀಂ ವಾಚಮಜನಯಂತ ದೇವಾಸ್ತಾಂ ವಿಶ್ವರೂಪಾಃ ಪಶವೋ ವದಂತಿ ಸಾನೋ ಮಂದ್ರೇಶಮೂಜ್ಜಂದುಹಾನಾಧೇನರ್ವಾಗಸ್ಮಾನುಪಸುಷ್ಟುದಯಿತು. ಶ್ರೀಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಸಹನಾಭವತು ಸಹನೌ ಭುನುಕ್ತು ಸಹ ವೀರ್ಯಂಕರವಾವಹೈ ತೇಜಸ್ವಿನಾವಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ನಾರಾಯಣಂ ಪದ್ಮಭುವಂ ವಸಿಷ್ಠಂ ಶಕ್ತಿಂಚದತ್ಪುತ್ರ ಪರಾಶರಂಚ ವ್ಯಾಸಂ ಶುಕಂ ಗೌಡಪದಂ ಮಹಾಂತಂ ಗೋವಿಂದ ಯೋಗೀಂದ್ರ ಮಧಾಸ್ಯ ಶಿಷ್ಯಂ ಶ್ರೀಶಂಕರಾಚಾರ್ಯ ಮಧಾಸ್ಯ ಪದ್ಮಪಾದಂಚ ಹಸ್ತಾಮಲಕಂಚ ಶಿಷ್ಯಂ ತಂತೋಟಕಂ ವಾರ್ತಿಕಕಾರ ಮನ್ಯಾನ್ನು ಅಸ್ಮದ್ಗುರೂಂ ಸಂತರಮಾನತೋಸ್ಮಿ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಂ ಆಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಯರವಿದ್ಯಾವಿಲಾಸೀನ ಭೂತಭೌತಿಕಸೃಷ್ಟೇಃ ತನ್ನೌಮಿ ಪರಮಾತ್ಮಾನಂ ಸಚ್ಚಿದಾನಂದವಿಗ್ರಹಂ ಶಂಕರಂ ಶಂಕರಾಚಾರ್ಯಂ ಕೇಶವಂ ಬಾದರಾಯಣಂ ಸೂತ್ರಭಾಷ್ಯಕೃತೌ ವಂದೇ ಭಗವಂತೌ ಪುನಃ ಪುನಃ. ಭಾರತೀ ಕರುಣಾಪಾತ್ರಂ ಭಾರತೀ ಪದಭೂಷಣಂ ಭಾರತೀ ಪದಮಾರೂಢಂ ಭಾರತೀ ತೀರ್ಥಮಾಶ್ರಯೇ ವಿದ್ಯಾವಿನಯಸಂಪನ್ನಂ ವೇತರಾಗಂ ವಿವೇಕಿನಂ ವಂದೇ ವೇದಾಂತತತ್ವಜ್ಞಂ ವಿಧುಶೇಖರ ಭಾರತೀಂ. ಬ್ರಹ್ಮಶ್ರೀ ಮಿದುಗುಂಡವಂಶತಿಲಕಂ ಶ್ರೀವತ್ಸಗೋತ್ರೋದ್ಭವಂ ಶಿಷ್ಯಾರಾಧಿತಪಾದಪದ್ಮಯುಗಳಂ ವಿಜ್ಞಾನವಾರಾನ್ನಿಧಿಂ ಅದ್ವೈತಾಮೃತಪಾನನಿತ್ಯರಸಿಕಂ ಜ್ಞಾನಸ್ವರೂಪಂ ವಿಭುಂ ಶ್ರೀಮದ್ವೆಂಕಟರಾಮಶಾಸ್ತ್ರಿ ವಿವಿಧಂ ವಂದೇ ಸದಾ ಸದ್ಗುರುಂ ವಂದೇ ಸದಾ ಸದ್ಗುರುಂ. ಅವಿದ್ಯಾರಣ್ಯಕಾಂತಾರೇ ಭ್ರಮತಾಂ ಪ್ರಾಣಿನಾಂ ಸದಾ ವಿದ್ಯಾಮಾರ್ಗೋಪದೇಷ್ಟಾರಂ ವಿದ್ಯಾರಣ್ಯ ಗುರುಂಶ್ಚಯೇ. ನಮಃಸರಸೇ ನಮಃಸರಸಸ್ಪತಯೇ ನಮಃಸಖೀನಾಂ ಪುರೋಗಾನಾಂ ಚಕ್ಷುಷೇ ನಮೋ ದಿವೇ ನಮಃ ಪೃಥಿವ್ಯೈ. ಸಭಾಜೈ ನಮಃ. ಶಂಕರ ಜಯಂತಿ ಮಹೋತ್ಸವಾಲಲ್ಲೋ మధ్యమణి న్యాయంగా మూడవ రోజులో ప్రవేశిస్తూ ఉన్నాము. భగవత్పాదుల యొక్క చరిత్ర మాత్రమే కాక భగవత్పాదుల యొక్క స్తోత్రాలలో ఉండేటువంటి రమ్యమైనటువంటి కొన్ని ఘట్టాలు కూడా ఇవాళ రేపట్లో మనకి రాబోతూ ఉన్నవి. ఎల్లుండితో ఈ ప్రసంగ పరంపర ముగుస్తుంది. నిన్నటి రోజున తల్లిగారి దగ్గర భగవత్పాదుల వారు సన్యాస స్వీకరణకు అనుమతి తీసుకోవటం వరకు మనం చెప్పుకున్నాం. అమ్మా, ఎవరైనా పిల్లలు ఉంటే కొంచెం నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నించండి, పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే తల్లి యొక్క అనుమతి లేనిది సన్యాసాశ్రమ స్వీకారం అనేది అసాధ్యం కనుక ఆవిడని ఒప్పించడం జరిగింది. అయితే ఆమె యొక్క షరతులకి అన్నిట్లకి కూడా అంగీకారం తెలిపారు స్వామివారు. ఇక బయలుదేరబోతూ ఉండగా ఆ కాలడి గ్రామంలో ఒక విచిత్రం జరిగింది. వీరి గృహానికి అతి సమీపంగా కృష్ణభగవాను యొక్క మందిరం ఉంది అక్కడ. ఎప్పుడైతే భగవత్పాదుల వారి యొక్క కోరికని అనుసరించి పూర్ణానది వీళ్ళ ఇంటి పక్కకి రావటం ప్రారంభించిందో, అప్పుడు దాని యొక్క వరవడి వలన ఆ ఆలయంలో ఉండేటువంటి స్వామికి ఆ పూర్ణానది యొక్క తరంగాలు కొట్టుకోవటం ప్రారంభించినాయి. ఆ తరంగాలతో పాటు కొంత బురద కొట్టుకోవటం ప్రారంభించింది. అశరీర వాగ్ రూపంలో, నాయన, నీవు మీ తల్లిగారికి ఉపకారం చేయటానికి ఏర్పాటు చేసావు, సంతోషమే. కానీ నన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చావు, నేను ఇంకా ఇక్కడ ఎక్కువ ఈ సగుణ రూపంలో నిలవలేనేమో అనిపిస్తున్నది అని సూచన చేస్తే మనకి ఇవన్నీ ప్రత్యక్షంగా కాలడి వెళితే కనిపించేటువంటి దృశ్యాలు. అప్పుడు స్వామివారు ఆ మూర్తిని తన భుజం మీద తీసుకొని ఉన్నతమైనటువంటి స్థానంలో ఆ పక్కనే వేదాంత పాఠశాల అది ఉంది అక్కడ ప్రతిష్ట చేశారు. అక్కడి నుంచి బయలుదేరి అగస్త్యాది మహామునులు ఎక్కడైతే తమను సన్యాసం స్వీకరించవలసినదిగా సూచించారో ఆ ప్రాంతానికి బయలుదేరారు. అది ఎక్కడ ఉంది? కేరళలో స్వామివారి నివాసం అయితే ఓంకార క్షేత్రం వద్ద గోవింద భగవత్పాదుల వారి యొక్క నివాసం ఉంది. అక్కడి దాకా నడిచి వెళ్తూ ఉన్నారు స్వామివారు. ఆ ఘట్టంలో నిన్న మనం అంతవరకు ఆగాం. అనేకములైనటువంటి పట్టణాలు, అనేకములైనటువంటి అరణ్యాలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళారు స్వామివారు. కొన్ని చోట్లలో ముళ్ళ బాటలు ఉన్నాయి, కొన్ని చోట్లలో మంచి బాటలు ఉన్నాయి. ఆ బాటల గుండా వెళుతూ భవిష్యత్తులో తమరు స్వీకరించవలసినటువంటి ఆశ్రమానికి అనురూపమైనటువంటి ఒక దండాన్ని కూడా, దానికి ఇన్ని చోట్లలో గలుపులు ఉండాలి అని ఒక నియమం, దాని యొక్క ఎత్తు ఇంత ఉండాలి అనేటువంటి నియమం, ఇవన్నీ ఉన్నాయి. నియమానుసారముగా తదనుగుణమైనటువంటి దండాన్ని దాన్ని స్వీకరించి తీసుకొని వెళ్తున్నారట. అప్పుడు విద్యారణ్య మునీంద్రులు ఒక చక్కటి శ్లోకం రాస్తారు ఇక్కడ. వాదిభిర్నిజదిజాధ్వకరిషితాం వర్తయన్వధి జరద్గవీన్నిజే దండమేక మవహ జగద్గురు దండితాఖిల కదధ్వ మండల. అనేకాలైనటువంటి ముళ్ళబాటలు ఉన్నాయట. శృతిమాత అనేటువంటి ఒక ఆవుని తీసుకొని వైష్ణవులు ఒక మార్గం గుండా తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నించారట. శైవులు ఒక మార్గం గుండా, గణాపత్యులు శైవులు వాళ్ళకి తోచినట్లుగా ఇదే శృతి యొక్క తాత్పర్యము అని విపరీత వ్యాఖ్యానాలు చేస్తూ ఆ శృతిమాతను ఆ ముళ్ళబాటల్లో నడిపిస్తూ ఉంటే, మీరందరూ దగ్గరికి రాకండి, మంచి బాటలో నేను తీసుకొని వెళ్తాను అన్నట్లుగా ఆ దండాన్ని ధరించి ఉన్నారు స్వామివారు అని ఇక్కడ విద్యారణ్య మునీందులు చక్కగా దాన్ని చూపించారు. దగ్గరికి వచ్చేశారు. దూరాన్నించి చూస్తే గోవింద భగవత్పాదుల వారి ఆశ్రమం అని అర్థమైపోయింది. ఎట్లా అర్థమైందంటే అక్కడ ఉండేటువంటి చెట్లకి కొన్ని కాషాయ వస్త్రాలు, కొన్ని వల్కలాలు, కొన్ని అజినములు, లేడి చర్మములు ఇవన్నీ ఆరవేసి ఉన్నాయట. అక్కడికి వెళ్ళారు. గోవింద భగవత్పాదాచార్యుల వారు శేషాంశి అండి, పతంజలి ఆయనగా అవతరించారు. ఆయన నిత్యము తపస్సమాధిలో ఉండేవారు. ఆ సమాధి స్థితిలో ఉంటూ ఒక గుహలో ఉంటూ ఆ గుహకి ఉన్నటువంటి తము రాదగినటువంటి మార్గాన్ని కూడా తగ్గించి కొద్ది మార్గమే, శిష్యులతో ఏదో మాట్లాడటానికి మాత్రమే ఉండేటట్లుగా కొద్ది మార్గాన్ని ఏర్పరిచారు. అక్కడ లోపల తపస్సు చేసుకుంటూ కూర్చున్నారట. అక్కడికి భగవత్పాదుల వారు వెళ్ళారు. వెళ్ళి వారికి నమస్కరిస్తూ ఇట్లా ప్రార్థించడం మొదలుపెట్టారు. ఎందుకంటే హరవృష్టే గురుస్త్రాత గురవృష్టే న కశ్చన. ఎప్పుడైనా భగవంతుడికి మన మీద ఆగ్రహం వస్తే అప్పుడు గురువుగారు ఉపదేశించినటువంటి మార్గము ద్వారా ఆ పరమేశ్వరానుగ్రహాన్ని తిరిగి పొందవచ్చు. కానీ సదుపదేశం చేసేటువంటి గురువుగారికి ఆగ్రహం వస్తే దీని నుండి ఎవరు రక్షిస్తారు? రక్షించేవాళ్ళు ఎవరు లేరు. అందుకని గురుభక్తి అనేది అత్యంతము ఆవశ్యకం. గురుభక్తి లేనటువంటి వాడికి ముక్తి అనేది సంభవించదు. ఇది ఘంటాపథంగా అన్ని చోట్లలో మనకు వినిపిస్తున్నటువంటి మాట. అంతవరకు చూడలే వారి యొక్క పరంపర, గురు పరంపర మాత్రమే తెలుసు స్వామివారికి. చుట్టూర్త ప్రదక్షిణం చేశారు, నమస్కారం చేశారు. పర్యంకతాం భజతి యః పతకేంద్రకేతోః పదాంగదత్వమథవా పరమేశ్వరస్య తస్యైవ మూర్ధ్ని ధృత సాబ్ధి మహీద్ర భూమేః శేషస్య విగ్రహమశేషమహం భజే త్వాం. స్వామి, నీవు ఎవరో నాకు బాగా తెలుసు. పరమేశ్వరునికి నీవు ఆభరణ రూపంగా ఉండేటువంటి వాడవు. అలానే నీ యొక్క శిరస్సు ఎందే సమస్త భూమిని కూడా ధరిస్తూ ఉన్నటువంటి వాడవు. శేషుని యొక్క అపరావతారమైనటువంటి నిన్ను నేను నమస్కరిస్తూ ఉన్నాను. దృష్ట్వా పురా నిజ సహస్రముఖీం అభయుషురంతే వసంత ఇది తామపహాయ శాంత ఏకాననేన భువియస్త్వవతీర్య శిష్యాన్ అన్వగ్రహీన్నను స ఏవ పతంజలిస్త్వం. పతంజలి శేషుని యొక్క అవతారం, ఆయనే మహాభాష్యం వ్యాకరణాన్ని రచించి ఉన్నారు. పాణిని సూత్రాలకి మహాభాష్య వ్యాఖ్యానం చేశారు. ఆయన ఒక్కొక్కసారి ఆవేశంతో సహస్రముఖాలతో కూడా ప్రవచించేవారట శిష్యులకు. ఆవేశం వచ్చినప్పుడు ఆయన యొక్క నిజస్వరూపాన్ని చూచి శిష్యులందరూ అమ్మో మహాసర్పం ఇక్కడ కూర్చొని ఉన్నదని భయపడి వెళ్తూ ఉంటే, నిజ సహస్రముఖీం అభయషురంతే వసంత ఇది తాం అపహాయ శాంత. శిష్యులకు అట్లాంటి భయాన్ని తొలగించడానికి గాను స్వామి నువ్వు ఇక్కడ గోవింద భగవత్పాదుల వారిగా అవతరించి కూర్చొని ఉన్నావు శిష్యుల్ని అనుగ్రహించడానికి అని గురువుగారిని సంపూర్ణంగా స్తుతించిన తర్వాత, నాయనా నువ్వు ఎవరు అని అడిగారు వారి లోపల నుంచి. తస్మిన్నితి స్తువతి కస్త్వమితి బ్రువంతం దిష్ట్యా సమాధి పద రుద్ధ విసృష్టచిత్తం గోవింద దేశికమువాచ తదావచోభి ప్రాచీన పుణ్య జనితత్వ నిబోధ చిన్నై. నీవు ఎవరు అని అడిగితే సమాధానం ప్రారంభించారు స్వామివారు. ఇవి మనం చాలా జాగ్రత్తగా వినదగ్గ విషయాలు. స్వామిన్నహం న పృథివీ న జలన్న తేజ న స్పర్శనో న గగనన్న జతద్గుణావ నాపీంద్రియాణ్యపితు విద్యుతతో అవశిష్ట యః కేవలోస్తి పరమస్స శివోహమస్మి. స్వామి నేను పంచభూతాలలో ఎవరినీ కాదు అన్నారు. ఈ శరీరం చూడండి, పంచభూతాత్మకంగానే ఉంటుంది. మన శరీరం పార్థివ శరీరం. మన శరీరంలో జలం ఉంది, జఠరాగ్ని ఉంది, ప్రాణవాయువు ఉంది, హృదయాకాశం ఉంది. పంచభూతాలతో సంబంధం లేకుండా శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఇవి ఏవీ నేను కాదు అన్నారు మొట్టమొదట్లోనే స్వామివారు. నీవు ఎవరు అని అడిగితే, పోనీ ఇంద్రియములా కాదు, నాపి ఇంద్రియాణ్యపితు విద్ధి తతో అవశిష్ట నాహందేహో నేంద్రియాణి నాంతరంగం న ప్రాణవర్గ న బుద్ధి తారావత్య క్షేత్రవిత్తారి దూర. ఇంతవరకు వచ్చేసాం. ఎవరు నీవు? వీటికి అన్నిట్లని తెలుసుకుంటూ ఉండేటువంటి వాడు. అందుకని వేదాంతంలో ఒక గొప్ప విషయాన్ని మనం గమనించాలి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఏ పరమాత్మని చెప్పడానికి వాక్కులన్నీ కూడా నివర్తిస్తూ ఉన్నావో, మనస్సు కూడా ఏ పరమాత్మని కనుక్కోలేదో అదే బ్రహ్మము అని. ఒకచోట ఇదే శృతి, ఒకచోట ఏం చెప్తున్నది శృతి, మనసైవాను ద్రష్టవ్యం మనస్సు చేత మాత్రమే తెలుసుకోదగినది అని. శృతి పరస్పర విరుద్ధములైనటువంటి మాటలు మాట్లాడితే ఎట్లా సమన్వయం? ఇక్కడ రహస్యం ఏంటి అంటే, ఘటపటాదులు తన దేహము ఇంద్రియములు వీటినన్నిట్లనీ ఏ మనస్సు చేత బహిర్విషయములను కనుక్కుంటూ ఉన్నారో అట్లా తెలియజేయబడేది కాదు పరతత్వం. ఎందువల్ల తెలియజేయబడేది కాదు? ఆ తెలియజేయబడేది కాని దాన్ని మనం దేనికి తెలుసుకోవటం? అట్లా కాదండి, తెలియజేయబడేది కాదు అంటే ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా తెలియజేయబడేది కాదు. ఎందువల్ల? ఇంద్రియములకు మనస్సుకి సాక్షిభూతంగా ఉండి తెలివి రూపంగా ఉన్నది కనుక. ఆ తెలివే నీ యొక్క నిజస్వరూపము, అదే పరబ్రహ్మతత్వము అని సమస్త వేదాంతములు తత్వమస్యాది మహావాక్యం వస్తాయి. తత్వమస్యాది మహావాక్యాలు ఆ వచ్చినప్పుడు వాటిని గురించి చెప్పుకుందాం. కనుక స్వామివారు ఏమంటున్నారు, నేను పంచభూతాలకు సంబంధించిన వాడిని కాదు, మనస్సు కాదు, ఇంద్రియములు కాదు, వీటికంటా ఏదైతే మిగిలి ఉన్నదో వీటికన్నిట్లకి సాక్షి రూపంగా, దానికి సాక్షి అనేది కూడా దీన్ని గుచ్చుకొని. ఇప్పుడు ఆయన తండ్రి అంటే కుమారుణ్ణి గుచ్చుకొని తండ్రి అవుతున్నాడు. అంతేగాని ఆయన పుట్టుకతో ఆయన తండ్రి కాడు, కుమారుడు కాదు, తాత కాడు. అలా వీటికన్నిటికీ సాక్షి రూపంగా ఉన్నటువంటి వాడినే నేను, ఇది నా యొక్క నిజస్వరూపము అని స్వామివారు గురువుల వారికి, ఎవరికి, గోవింద భగవత్పాదాచార్యుల వారికి చెప్తున్నారు. ఆకర్ణీయ శంకర మునేర్వచనంతరిత్తమద్వైత దర్శన సముత్తముపాస్త హర్ష. ఈ ఒక్క శ్లోకంలో భేదవాదుల యొక్క అన్ని మతములను నిరాకరించడం జరిగిందండి. ఈ ఒక్క శ్లోక వ్యాఖ్యానం ఇవాళ సరిపోతుంది మనకి, కొద్దిరి కాదు ఈ శ్లోకం. దీనికి డిండిమకారుడు చాలా రాశాడు, అట్లానే రాజ్యలక్ష్మీకారుడు కూడా చాలా రాశాడు. ఏ మతాన్ని ఏ వాక్యము ద్వారా ఖండిస్తున్నది రాశారు. అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు, ఎందుకంటే చతుర్వేద భాష్యకర్త అయినటువంటి మహాత్ముడు ఆయన. ఆయన రచించినటువంటి మాధవీ శంకర విజయంలో శ్లోకాలు సామాన్యంగా ఉండవు కదా. సరే, ఇది విన్నారట లోపల ఉన్నటువంటి గురువుల వారు. ఆకర్ణ్య శంకరమునేర్వచనం తరిత్థం అద్వైత దర్శన సముత్తముపాత్త హర్ష. ఈ మాటలు వినగానే ఆ గురువుగారికి ఒళ్ళంతా పులకరించింది. సప్రాహ శంకర సశంకర ఏవ సాక్షాత్ జాతస్త్వమిత్యహమవైమి సమాధి దృష్ట్యా. నాయన, ఆ శంకరుడే నీవుగా ఈ శంకరుడుగా అవతరించావు అని సమాధి దృష్టితో నేను గ్రహించాను. చాలా ఆనందంగా ఉంది. అయితే స్వామి, మరి పాదపద్మాలు నాకు దర్శనం ఇవ్వండి, నేను పూజ చేసుకోవాలి అని అంటే ఆ సన్నటి కంతలోంచి ఈ పాదాలు కొంచెం బయటికి పెడితే అక్కడ స్వామివారు ఉపచారంగా షోడశోపచార పూజలతో అక్కడ పూజ చేసుకున్నారు. శంకరస్స వినయైరుపచారైరభ్యతోషయదసౌ గురుమేనం బ్రహ్మతద్విదితమప్యుపలిప్సు సంప్రదాయ పరిపాలన బుద్ధి. అయితే నేను నిన్ననే చెప్పి ఉన్నాను, సన్యాసోద్విధ, ఇంట్లో భార్య మీద కోపం వచ్చి సన్యాసం తీసుకుంటే అది సన్యాసం కాదండి. వివిధిష సన్యాసం, విద్వత్ సన్యాసం రెండే సన్యాసాలకి కారణాలుగా ఉండాలి. అంటే బ్రహ్మ విచారం చేయటానికి అనువైనటువంటి స్థానం ముఖ్యాధికారులు సన్యాసులు, కనుక తదర్థమై సన్యాసం తీసుకోవాలి. లేదా ఇక్కడనే జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు ఆ బ్రహ్మానందానుభూతిని పొందటానికి గాను తురియాశ్రమాన్ని స్వీకరించాలి. రెండవ కక్షకి చేరిన వారు భగవత్పాదుల వారు సాక్షాత్ పరమశివుడు గనక. అయితే మరి ఇది దేనికి, గురు శిష్య సంబంధం దేనికి, అక్కడ గురువుగారి కాళ్ళు పట్టుకోవడం దేనికి, వారు సన్యాస స్వీకరణ చేయించడం ఏమిటి ఇదంతా అంటే, యజ్ఞద ఆచరతి శ్రేష్ట అనేటువంటి న్యాయానుసారముగా శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తే అట్లానే ఇతరులు కూడా ప్రవర్తిస్తారు. కనుక గురువుల వారు వీరికి సన్యాసాశ్రమం ఇస్తూ ఉన్నారు. భక్తిపూర్వకృత తత్పరిచర్యా తోషితోధిగత రంజతివర్య బ్రహ్మతాం ఉపదేశ చతుర్భిర్వేదశేఖర వచోభిరముష్మై. నాలుగు వేదాలలో ఉపనిషత్తులు, వేదాంతములు, వాటికి సారభూతములైనటువంటి నాలుగు మహావాక్యములు. ఋగ్వేదానికి సంబంధించి ఐతరీయ ఉపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ అది మహావాక్యం. ప్రజ్ఞానం, నేను జీవుణ్ణి అని అనుకుంటున్నావు కదా, ఆ జీవుడు కదయాదే బ్రహ్మము అని ఆ వాక్యానికి అర్థం. అయమాత్మా బ్రహ్మ అథర్వణ వేదంలోది, మాండుక్యోపనిషత్తులోది. అయం ఆత్మ అక్కడ భగవత్పాదుల వారి భాష్యంలో ఈ వేలుతో చూపించినట్టుగా చెప్పారు. ఈ నేను నేను అని ఎవరిని గురించి అనుకుంటూ ఉన్నావో అతడే బ్రహ్మము సుమా అని ఆ వాక్యం చెప్పింది. అహం బ్రహ్మాస్మి యజుర్వేద మహావాక్యం. యజుర్వేదం అంటే శుక్ల యజుర్వేదం, బృహదారణ్యకోపనిషత్తులో మహావాక్యం ఇది. బ్రహ్మనే నేనే అయ్యి ఉన్నాను. ఇక సామవేదీయమైనటువంటి మహావాక్యం తత్వమసి. ఈ నాలుగు మహావాక్యాల్లో కూడా ఇది శిరోభూషణమైనటువంటిది, అందువల్లనే ఛాందోగ్యోపనిషత్తులోది ఇది. వేదాలలో నేను సామవేదంగా ఉన్నాను అని కృష్ణ భగవానుడు చెప్పడానికి కూడా ఇది ఒక కారణమా అని అనిపిస్తుంది. ఇది జీవబ్రహ్మైక్యాన్ని చాలా చక్కగా స్ఫురింపజేసిందండి. అంటే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి అవకాశాలు ఉండవు కనుక ఈ తత్వమసి మహావాక్యం మీద ఒక 10 నిమిషాలు ఈ ప్రసంగంలో, కథా ప్రసంగంలో ముందర కొందరి యొక్క కోరిక కూడా ఆ వేదాంత విషయం వినాలి అని. ఈ మహావాక్యము యొక్క ప్రాధాన్యం ఏమిటి, తత్ ఆ పరబ్రహ్మము త్వం నీవు అసి అయ్యున్నావు, ఆ బ్రహ్మమే నీవు అని చెప్తున్నది. ఇది ప్రత్యక్ష విరుద్ధంగా కనిపిస్తుంది ప్రతి వాళ్ళకి. ఇప్పుడు భగవంతుణ్ణి మనం సేవిస్తున్నాం, ఆయన సేవ్యుడు, మనం సేవకులం. ఆయనే నువ్వు ఒకళ్ళే అంటే ఎట్లాగండి? ఆయన సర్వజ్ఞుడు, జగత్స్రష్ట. నీవు ఎట్లాంటి వాడవు? జీవుడు. నేను ఎట్లాంటి వాడిని? అహంకర్తాహం భోక్తాహం సుఖీ అహం దుఃఖీ. నేను కించిగ్గుణ్ణి, ఆయన సర్వజ్ఞుడు. ఈ రెండు ఒకటేనంటే ఎట్లా కుదురుతుంది? కుదురుతుందంటే లక్షణయా కుదురుతుందండి. లక్షణాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి. దాంట్లో జహల్లక్షణ, అజహల్లక్షణ, జహదజహల్లక్షణ అని ఉంటాయి. వాటిని కూడా అతిక్లుప్తంగా చెప్తాను. జహల్లక్షణ అంటే వదిలిపెట్టాలి, ఆ విన్నటువంటి వాక్యము యొక్క అర్థాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టి ఆ వాక్యమునకు లక్షణయా మరొక అర్థాన్ని స్వీకరించాలి. ఎట్లాంటిది అంటే గంగాయాం ఘోష. గంగా తీరంలో ఆనుకొని ఒక చిన్న గొల్లపల్లె ఉంది. ఎప్పుడైనా గంగ బాగా పొంగితే ఆ నీళ్ళన్నీ వస్తాయి. నిరంతరము ఆ గంగానది యొక్క తుంపుర్లు పడుతూ ఉంటాయి. దాని వల్ల పరమ పవిత్రమైనటువంటిది ఆ గొల్లపల్లె కనుక గంగాయాం ఘోష. అయితే ఈ మాటకి అర్థం సక్రమమైంది కాదు. గంగాయాం, గంగయందు ఘోష. గంగాయాం అంటే గంగా ప్రవాహం చెప్పబడుతుందండి సప్తమికి అధికరణార్థకం. గంగా ప్రవాహంలో గొల్లపల్లె ఎట్లా ఉంటుంది? ఉండటానికి వీల్లేదు. కనుక గంగాయాం అనేటువంటి సప్తమి అర్థాన్ని మనం విపరిణామం చేయటానికి వీల్లేదు కనుక గంగా పదమునకు గంగా తీరము ఎందు లక్షణ చెప్పుకోవాలి. గంగా తీరే ఘోష అని, గంగా తీరంలో గొల్లపల్లె ఉందని, అప్పుడు మనకు అర్థం సరిపోతుంది. ముఖ్యార్థము సంభవించినప్పుడు లక్షణాన్ని స్వీకరించాలి. ఇది జహల్లక్షణ అంటే ముఖ్యార్థాన్ని వదిలిపెట్టి చెప్పే లక్షణ. ఇక అజహల్లక్షణ మరొకటి ఉంది. అజహల్లక్షణ అంటే వదిలిపెట్టకుండా మరి కొంత కలుపుకోవటం. తల్లి పాలు కాచింది, అక్కడ పెట్టింది, అదేమో పెరుగ్గా తయారవుతున్నది. ఇంతలో ఆవిడకి ఏదో పని ఉండి బయటికి పోతూ చిన్న పిల్లడు ఉంటే ఇంట్లో, ఆ పిల్లడితో చెప్పింది, కాకేభ్యో దధిరక్ష్యతాం, నాయన ఇదిగో పెరుగు తోడుకుంటున్నది, దీన్ని కాకులు అవి త్యాగం చేస్తాయేమో, జాగ్రత్తగా చూస్తుంటారా అని చెప్పింది వెళ్ళింది. ఇంతలో కుక్క వచ్చింది. కుక్క వస్తే పిల్లవాడు కొట్టాలే అక్కర్లేదా? మా అమ్మగారు కాకుల నుంచి రక్షించమన్నది కానీ కుక్కల నుంచి రక్షించమనలేదే అని అనుకుంటే వాడు తెలియదు ఎక్కువడేగా. అంటే అక్కడ కాక పదమునకు లక్షణయా దధ్యుప కాకాది దధ్యుపఘాత జంతు సామాన్యం అని చెప్పుకోవాలి. ఈ పెరుగుని పాడు చేసేటువంటి కాకి కావచ్చు, కుక్క కావచ్చు, ఏదైనా కావచ్చు, దధ్యుపఘాత జంతు సామాన్యాన్ని లక్షణయా మనం అక్కడ స్వీకరించాలి అర్థం. కాక పదమునకు కాక కాకేతర దధ్యుపఘాత, కాకిని వదిలిపెట్టకూడదు. మళ్ళీ కాకి వచ్చినా కొట్టాలి. ఇందాకనేమో అర్థాన్ని మొత్తాన్ని వదిలివేసి కొత్త అర్థాన్ని స్వీకరించాం. ఇప్పుడు ఉన్నర్థాన్ని ఉంచుకొని కొత్త అర్థాన్ని కూడా స్వీకరిస్తున్నాం. ఇవి రెండు లక్షణాలు అయిపోయినాయి. ఇప్పుడు మనకు కావాల్సింది మూడవది, మూడవ లక్షణ. ఇదేమిటి అంటే జహదజహల్ లక్షణ అంటారు దీన్ని. జహత్తు అంటే కొంత వదిలిపెట్టాలి, అజహత్ అంటే కొంత కలుపుకోవాలి. జహదజహల్ లక్షణ, వదిలిపెట్టకుండా ఉండేది కొంత ఉంటుంది, వదిలిపెట్టేది కొంత ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ సోయిన్ దేవదత్త అని చెప్తారు. దేవదత్తుడు, విష్ణుదత్తుడు అని ఇద్దరు మిత్రులు, వీళ్ళిద్దరు కాశీలో చదువుకున్నారు. ఈ విష్ణుదత్తుడు స్వగ్రామానికి వచ్చేశాడు. ఈయనకి 60 ఏళ్ళు వచ్చినాయి. ఈయన ముసలివాడైనాడు. ఆ దేవదత్తుడు కూడా ముసలివాడైనాడు. ఎప్పుడో ఆంధ్రదేశానికి పర్యటనకు వచ్చినప్పుడు తన యొక్క మిత్రుడిని చూద్దామని వీళ్ళింటికి వచ్చాడు కర్ర పొడుచుకుంటూ. వచ్చేటప్పటికి ఈయన వెంటనే చూడగానే గుర్తుపట్టలే. అయ్యా ఎవరు పెద్దలు వచ్చారు మా ఇంటికి, మీరెవరని అడిగాడు. మీరు ఎప్పుడైనా కాశీలో చదువుకున్నారా? చదువుకున్నానండి. ఎవరి దగ్గర? ఫలాని వారి దగ్గర. మీకు ముఖ్య స్నేహితుడు ఎవరైనా ఉన్నాడా? అంత లోతుగా అడిగేటప్పటికీ అప్పటికీ కొన్ని ఆ ముఖ కవళికలు అవి గుర్తొచ్చినాయి. ఓ స్వయం దేవదత్త, ఓ ఆ దేవదత్తుడు వ్యానీవు అని ఆశ్చర్యాన్ని పొందాడు. దీనిని జహదజహల్ లక్షణ అంటారు. ఇక్కడ చూడండి, రెండు పదాలు ఉన్నాయి. సహ అయం, సహ ఆ అయం ఈ దేవదత్తుడు అని. ఆ ఈ అంటే ఇవి ఏమిటి? ఆ అంటే 16 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో పుష్టితో ఉన్నటువంటి దేవదత్తుడు సహ అనేటువంటి పదము చేత చెప్పబడుతున్నాడు. అయం అనేటువంటి పదము చేత జుట్టంతా నెరిసి వంగిపోయి దండి అయినటువంటి ఈ దేవదత్తుడు చెప్పబడుతున్నాడు. అంటే దీంట్లో ఏం చెయ్యాలి మనం అని అంటే, జ్ఞానం కలిగింది ఆ దేవదత్తుడే, ఈ దేవదత్తుడు ఒకడే, దేవదత్తు వ్యక్తి ఒకడే. కానీ సోయం దేవదత్త అన్నప్పుడు జరుగుతున్నది ఏమిటంటే, సహా అని చెప్పబడినప్పుడు తద్దేశ తత్కాల విశిష్ట దేవదత్తుడు చెప్పబడతాయండి, అయం అని చెప్పబడినప్పుడు ఏతద్దేశ ఏతత్కాల విశిష్టుడైనటువంటి దేవదత్తుడు చెప్పబడతాడు. ఇక్కడ జహత్ వదిలిపెట్టదగ్గదేమిటి, తద్దేశ తత్కాలని సహా అన్నప్పుడు వదిలిపెట్టాలి, అయం అన్నప్పుడు ఏతద్దేశ ఏతత్కాలని వదిలిపెట్టాలి. ఈ రెండు వదిలిపెట్టినప్పుడు దేవదత్తు వ్యక్తి మాత్రం ఒకడే అవుతాడు. అలానే తత్వమసి మహావాక్యంలో తత్ ఆ పరమాత్మ త్వం నీవు అసి, ఇక్కడ ప్రతిబంధకం ఏమొస్తున్నది, ఇక్కడ కించిజ్ఞత్వం ఉన్నది, అక్కడ సర్వజ్ఞత్వం ఉన్నది. కానీ కించితు సర్వపదము, కించిత్ పదము సర్వపదము ఈ రెండు పక్కన పెట్టండి కాసేపు. జ్ఞహ జ్ఞహ జ్ఞ మాత్రం మిగులుతున్నది, సచ్చిదానంద స్వరూపమే అక్కడ ఉన్నది, సచ్చిదానంద స్వరూపమే ఇక్కడ ఉన్నది. ఒక కుండ ఇక్కడ పెట్టామండి, ఈ కుండలో వేలు పెట్టి చూపించి ఇదేమిటి అంటే ఘటాకాశం అంటున్నాం. బయట బజార్లో తీసుకెళ్ళాం ఈ కుండని, ఇట్లా వేలు పెట్టి చూపిస్తూనే తీసుకెళ్ళాం. ఈ కుండలో ఏమున్నది అంటే ఘటాకాశం అంటున్నాం. ఇంతలో ఎవరో బజార్లో క్రికెట్ ఆడుతున్నారో బంతి తెచ్చి కొట్టింది దీన్ని, ఈ కుండ కాస్త పగిలింది, ఈ వేలు అట్లానే ఉంది అనుకుందాం కాసేపు. ఇది ఏమిటి అని మళ్ళీ అడగండి, ఘటాకాశం అని అంటాడా? కుండ పగిలిపోయింది, ఏమంటాడు? మహాకాశం అంటాడు. ఇప్పుడు ఇంట్లో నుంచి ఘటాన్ని తీసుకొని వస్తుంటే ఘటంతో పాటు ఆకాశం ఏమన్నా ప్రయాణం చేసిందా? ఆకాశంలో ఘటం ప్రయాణం చేసింది. సర్వవ్యాపక చైతన్యం అట్లానే ఉంది. ఈ బుద్ధిసాక్షిగా ఉన్నప్పుడు వీడిని జీవుడు అంటున్నాడు, సర్వసాక్షిగా ఉండి జగత్సృష్టి సంహారకారకుడుగా ఉన్నప్పుడు ఆయన్ని ఈశ్వరుడు అంటున్నారు. ఈశ్వరత్వము ఆయనకి స్వతసిద్ధం కాదు, జీవత్వము ఇతడికి స్వతసిద్ధం కాదు. కనుక తద్దేశ తత్కాలని ఏతద్దేశ ఏతత్కాలని వదిలిపెట్టి దేవదత్త వ్యక్తిని మాత్రమే స్వీకరించినట్లుగా, ఇక్కడ సర్వజ్ఞత్వాది గుణములను కించిజ్ఞత్వాది గుణములను వదిలిపెట్టినప్పుడు జ్ఞమాత్రంగా ఒకటే ఆకాశం, ఘటాకాశం ఒకటి, మహాకాశం ఒకటి, మఠాకాశం, ఇన్ని రకాల ఆకాశాలు ఉన్నాయా? ఆకాశవత్ సర్వగతశ్చనిత్య, ఆకాశములే సర్వగతుడుగా నిత్యుడుగా ఉన్నటువంటి వాడు పరమాత్మ అని విస్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో తత్వమసి మహావాక్యం ప్రతిపాదించింది. ఈ నాలుగు మహావాక్యాల్ని ఇక్కడ అన్నీ తెలిసినటువంటి భగవత్పాదుల వారికి, గోవింద భగవత్పాదుల వారు అది విధానము కనుక అప్పుడు మహావాక్యం ఉపదేశం, ఆ నాలుగు మహావాక్యాలను ఉపదేశం చేయాలి. ఆ ఉపదేశం చేసేటప్పుడు కూడా శిష్యుడు ఏ శాఖీయుడైతే ఆ శాఖ మహావాక్యాన్ని ముందరగా ఉపదేశించి తర్వాత తక్కిన మహావాక్యాలను ఉపదేశించాలని పెద్దలు చెప్తూ ఉంటారు. బ్రహ్మతాముపదిదేశ చతుర్భిర్వేద శేఖర వచోభిరముష్మై. అయితే కేవలం మహావాక్యాల్ని మాత్రమే ఉపదేశించడం కాదుట, తదర్థాన్ని కూడా ప్రతిపాదించి చెప్పారట గోవింద భగవత్పాదాచార్యుల వారు. సాంప్రదాయిక పరాశరపుత్ర ప్రోక్త సూత్రమతగత్యనురోధాత్ శాస్త్రకూఢ హృదయం హృదయాళో కృత్రమవ్యయమబుద్ధ సుబుద్ధి. పరాశరపుత్రుడైనటువంటి వ్యాసుని యొక్క సాంప్రదాయికమైనటువంటి సూత్రములు ఏవైతే ఉన్నావో ఆ సూత్రములను అనుసరించి తదర్థములను చక్కగా భగవత్పాదుల వారికి ఉపదేశించడం జరిగింది గోవింద భగవత్పాదాచార్యుల వారు. తరువాత అక్కడ గురు శుశ్రూష చేస్తూ స్వామివారు అక్కడనే ఉన్నారు. ఎండాకాలం అయిపోయింది, వర్షాకాలం వచ్చింది, ఇంకా వర్షాలు ప్రారంభింపబోతూ ఉన్నాయి. ఇక్కడ ఒక తమాషగా ఒక మాట రాస్తారు, మబ్బులు పట్టినాయిట, ఆ మబ్బుల్లో ఇంద్రధనస్సు వేసిందిట. ఇంద్రధనస్సు మీకు తెలిసిందే కదా, అనేక రంగులతో ఇట్లా అర్ధచంద్రాకారంలో కనిపిస్తూ ఉంటుంది, దాన్ని ఇక్కడ వర్ణిస్తాడు. దేవరాజమపి మాన్నయజంతి జ్ఞానగర్వభరితాయతయోమి ఇత్యమర్షవశకేన పయోదస్యందనైన ధనురావి ప్రకారి. ఇంద్రుడు, వీళ్ళందరూ సన్యాసులైనారు, వీళ్ళు ఎవ్వరూ మనకి యజ్ఞయాగాది క్రతువుల ద్వారా హవిస్సుల్ని ఇవ్వటం లేదు, మనల్ని ఏమాత్రం లెక్క చేయటం లేదు, ఇంకా వీళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటిద్దామని మేఘాల మీద కూర్చొని ఈ ధనుస్సుని ఆవిష్కరించినట్లుగా కనిపిస్తూ ఉన్నదిట. చక్కగా అక్కడ తపస్సు చేసుకుంటూ గుహలో స్వామివారు ఉన్నారు, బయట శంకర భగవత్పాదాచార్యుల వారు ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి వాన పడ్డది. ఆ వాన సామాన్యమైనటువంటి వాన కాదు, ఊళ్ళకి ఊళ్ళు కొట్టుకోబోయేటట్టుగా ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి నర్మదా నది యొక్క తీరంలో అటు ఇటు ఉండేటువంటి చెట్లను కూడా గుంజుకొచ్చేస్తూ ఉన్నది. గగ్గోలు పెడుతున్నారు పల్లెల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా. తీరభూరుహ తతీరపకర్షన్నగ్రహార నికరైస్సహ పూరహ ఆమయావధిక ఘోషమనల్పహ కల్పవార్ధిల హరీవ తటిన్యా. పెద్ద ఘోష వినిపిస్తున్నది, ఆ నది యొక్క ఉప్పొంగే సమయంలో కలిగేటువంటి ఘోష. అది కేవలం ఇక్కడ కుర్తుల్లో రాయటమే కాదండి, ఈ సంవత్సరం మనకి చాలామందికి అనుభవమే ఉంటుంది. మా ఊళ్ళో సగం వరకు వచ్చేసింది. ఎప్పుడూ గత 100 సంవత్సరాల్లో ఎవరూ గమనించినంతటి నీరు వచ్చిందన్నమాట ఒక్కసారిగా. అలా వచ్చేసింది అప్పుడు. గురువుగారికి చెప్దామంటే వారు సమాధి స్థితిలో ఉన్నారు, ఎవరికి చెప్పడానికి కుదరలేదు. అప్పుడు వచ్చి శంకర భగవత్పాదాచార్యుల వారికి, వీరు అనుష్ఠానంలో ఉన్నప్పటికీ అక్కడ ఉండేటువంటి పక్కన శిష్యులందరూ కూడా చెప్పారట. సోభిమంత్రియ కరకంతవరమాణ తత్ప్రవాహ పురత ప్రణిధాయ కృత్స్నమత్ర సమవేశయదంభ కుంభసంభవ ఇవస్వకరేబ్ధిం. శంకర, ఇట్లా ప్రమాదం జరగనున్నదయ్యా, మరి గురువుల వారికి చెప్దామంటే వారు సమాధి స్థితిలో ఉన్నారు అని అంటే, అప్పుడు దబదబ లేచి తమ యొక్క కమండలాన్ని అభిమంత్రించారట. ఆ నర్మదా నదికి ఎదురుగ్గా కమండలం పెట్టారట. ఆ నర్మదా నది అంత ఉద్ధృతితో వస్తూ ఉన్నటువంటి ఆ నది, ఆ జలం మొత్తం దీంట్లోకి ప్రవేశించిందిట. ఇదేమిటండి, ఏమిటో కథలు చెప్పినట్టుగా ఉంది, సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు? 4 సముద్రాలని ఉపోసన పెట్టాడు అగస్త్యుడు. మహాత్ములకు అసాధ్యం ఎక్కడ? ఈ జలమంతా ఎక్కడి నుంచి వస్తున్నది? శివుని ఆజ్ఞలేంది చీమైనా చెటుక్కుమందుగా. అందుకోసం ఆయన కమండలంలోకి ఆ జలం రావటం అనేది అతి తక్కువ విషయం. దాని గురించి ఎక్కువగా తన్నిశిమ్య నిఖిలైరపి లోకైరుద్ధితోస్య గురుక్తముదంతం యోగ సిద్ధిమచరాదయమాపేత్యభ్యపద్యత తరం పరితోషం. ఈ చరిత్రంతా మొన్నాడు యుద్ధితులైనటువంటి గురువుల వారికి తక్కిన శిష్యులు చెప్తే చాలా ఆనందించారు. ఇంతలో శరత్కాలం వచ్చేసింది. వీళ్ళందరూ కూడా ఇంకా అన్ని అంటే యతులు చాతుర్మాస్యంలో ఎక్కడికి కదలకుండా ఉండటం, అమ్మా ఎక్కువగా మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకుంటే తక్కిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అక్కడి నుంచి గోవింద భగవత్పాదాచార్యుల వారి శిష్యుల్ని పిలిచి, నాయన నీవు ఇక్కడ నాకు పరిచర్య చేస్తూ కూర్చోటం కాదు, నీవు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అంతేకాక మహాత్ములైనటువంటి వాళ్ళు తమ పాద రజస్సు చేత పవిత్రీకరించాలి భూమిని అంతా కూడా. పాదపద్మరజ సాధ్య పునంత సంచరంతి హి జగంతి మహాంత. ఎందువల్ల సంచారం చేస్తున్నారు? భారతీ తీర్థస్వామివారు, విశ్వశేఖర భారతీ స్వామివారు ప్రస్తుతం తమిళనాట సంచారం చేస్తూ ఉన్నారు. వారి యొక్క దయారద్ర దృష్టి భక్తుల మీద పారితే వీళ్ళకి శుభం కలగటమే కాదు, వారిని మనం చూచినా మనకి దర్శనాదేవ సాధవ నహ్యమయాని తీర్థాన్ని భాగవతంలో చెప్తాడు. నదేవా మృచ్చిలామయా తేపనం చురుకాలేన దర్శనాదేవ సాధవ అంటాడు అక్రూరుడు. అక్రూరుడితో కృష్ణ భగవానుడు అంటాడు. తీర్థములు పుణ్యమును ఇస్తాయి, అట్లానే దైవ దర్శనం కూడా పుణ్యజనకమే ఉంటుంది. అయితే ఈ పుణ్యము సద్యఫలాన్ని ఇవ్వదు, ఎప్పుడో కాలాంతరంలో మనకు ఆ ఫలితం వస్తుంది. కానీ మహాత్ములైనటువంటి వారు, భారతీ తీర్థస్వామి వారి వంటి వారు, వారిని దర్శించిన మాత్రాన మనం పునీతులం అవుతాం. అట్లాంటి పుణ్యాన్ని పంచిపెట్టడానికైనా నీవు వెళ్ళవలసింది, నువ్వు చెయ్యవలసినటువంటి పని చాలా ఉంది నాయన. తద్భవాన్ వ్రజతు వేద కదంబాదుద్భవాం భవ దవాంబుదమాల తత్వపద్ధతిమభిజ్ఞ వివేక్తుం సత్వరం హరపురీమ వివిక్తాం. నీవు వెంటనే బయలుదేరి కాశీకి వెళ్ళవలసింది. గురుగారు మరి నేను వెళ్ళి కాశీకి ఏం చేయాలి, మీ పారసేవ చేసుకుంటూ ఇక్కడనే ఉండాలి కదా అంటే, అప్పుడు ఆయన ఒక చరిత్ర చెప్పుకొచ్చారు. ఇంద్రాది దేవతలందరూ వచ్చారు ఒకసారి. అత్రి మహర్షి సత్రయాగం చేస్తూ ఉండగా అక్కడికి మాకు పరాపర గురువులైనటువంటి పరమ గురువులైనటువంటి వ్యాసమునీంద్రులు ఇచ్చేశారు. వారికి నమస్కరించి వారిని నేను ఒక మాట అడిగాను, స్వామి తమరు సూత్రములను రచించారు అథాతో బ్రహ్మజిజ్ఞాస దగ్గర నుంచి అనావృత్తి శబ్దాత్ అన్నంత వరకు 555 సూత్రములు. ఈ సూత్రములకు కొద్దిపాటి జ్ఞానం కలిగి కొద్దిపాటి శృతులను తెలుసుకున్నటువంటి కొంతమంది పండితమన్యులు, పండితుల్ని అనుకుండేవాళ్ళు రకరకాలైనటువంటి కువ్యాఖ్యానాలన్నీ చేస్తూ ఉన్నారు. ఇది మీ యొక్క అభిప్రాయం కాదు అని మా అందరికీ తెలుసు. మరి దానికి సరి అయినటువంటి ఒక వ్యాఖ్యానాన్ని కూడా తమరు అనుగ్రహిస్తే అది అందరికీ ఉపయోగిస్తుంది, లేకపోతే అనర్థకం అవుతున్నది అని నేను వారితో అంటే, అప్పుడు వ్యాసమునీంద్రుడు నాతో అన్నాడు, వత్సతం శృణు సమస్త విదేకో మత్సమస్తమ భవిష్యతి శిష్య కుంభ ఏవ సరిత సకలం యస్ సంహరిష్యతి మహోల్బణమంభ. నాతో సమమైనటువంటి వాడు నీకు శిష్యుడిగా వస్తాడు ఆయన కొద్ది రోజుల్లో. అతడు ఎవరూను నీవు పెద్దగా గుర్తించవలసినటువంటి పనేం లేదు. అగస్త్యుడు ఎట్లా అయితే సముద్ర ప్రాసన చేశాడో మొత్తం, అట్లా అతడు భయంకరమైనటువంటి ఆ నర్మదానదిని మొత్తాన్ని కూడా తన కమండలంలో పడతాడు, అదే గుర్తు. అట్లాంటి మహాత్ముడు నీకు శిష్యుడిగా వస్తాడు. అతడు భాష్య రచన చేస్తాడు. అతను ఏం చేస్తాడో తెలిసిన, దుర్మతాని నిరసిష్యతి సోయం శర్మదాయి చ కరిష్యతి భాష్యం కీర్తయిష్యతి యశస్తవలోక కార్తికేందుకర కౌతికేన. దుర్మతాలన్నిట్లని ద్విసప్తతిమతో క్షేత్రే నమ ఆచార్యస్వామి వారి యొక్క నామములు, ఆ నామములకు వ్యాఖ్యానం చేసుకున్నా మనం శంకర విజయం చదవక్కర్లే, మొత్తం వచ్చేస్తున్న చరిత్రంతా. 72 కుమతములను ఖండించారు స్వామివారు మహాత్ముడు. దుర్మతాలన్నిట్లని నిరాకరించి చక్కటి భాష్యాన్ని రచిస్తారు. ఇత్యుదీర్యమురాట్సవనాంతే పత్యురాపసుగురింగిరికాయ తన్ముఖాశ్రుతమశేషమిదానీ సన్ముని ప్రియమయాత్వయదృష్టం. ఇట్లా చెప్పి అక్కడి నుంచి వ్యాసమునీంద్రుడు కైలాసానికి వెళ్ళిపోయినారు భగవద్ దర్శనం కోసం. కనుక నేను ఇప్పుడు ఆ విషయం చెప్తున్నాను, నీవు కాశీకి వెళ్ళి అక్కడ ఈ భాష్య రచన చేయవలసింది అని స్వామివారు ఆజ్ఞాపించారు. గురుగారు గోవింద భగవత్పాదాచార్యుల వారు వారిని వదలటానికి ఇష్టం లేకపోయినా గురువు ఆజ్ఞ ముఖ్యమైనది కనుక రాజ్ఞానుసారం బయలుదేరారు, కాశీకి వెళ్ళారు. అక్కడి నుంచి గంగానదిని వర్ణిస్తారు. చాలా వర్ణన ఉంది కానీ ఒక్క శ్లోకం మాత్రం జరుగుతా. చక్కగా తెల్లగా ఉండేది ఆ రోజులో గంగ. ఈ కల్మషాలు, ఈ పట్టణంలో ఉండేటువంటి కాలుష్యం అంతా దాంట్లో కలవటం, ఇట్లాంటి దౌర్భాగ్యం ఆ రోజుల్లో లేదు కనుక అత్యద్భుతంగా ఉండేది ఆ గంగానది. అది ఎట్లా ఉందిట అంటే తెల్లగా ప్రవహిస్తున్నదిట ఆ నది. విష్ణుపాదనఖ రాజ్యననాద్వ శంభుమౌళి శశి సంగమనాద్వ యా హిమాద్రి శిఖరాత్పతనాద్వ స్ఫాటికోపమ జలాప్రతిభాతి. ఇదేమన్నా స్ఫటికముతో తయారు చేసినటువంటి జలములా అని అనిపిస్తున్నాయిట. స్ఫటికముతో పోల్చదగినంతటి తెలుపు కనిపిస్తున్నదిట ఆ గంగానదికి. ఎట్లా వచ్చిందయ్యా ఈ నదికి ఇంతటి తెలుపు అంటే, అదేమిటి ఎట్లా అంటారు, మహావిష్ణువు యొక్క పాదములకు ఉండేటువంటి తెల్లటి గోళ్ళు ఉన్నాయి కదా, ఆ గోళ్ళల్లోంచే పాదాదాసి పద్మనాభస్య గంగా గంగా గంగేరియో బ్రూయాద్ యోజనానాం శతైరపై ఉచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి. ఆయన యొక్క పాదాగ్రమం నుండి వస్తూ ఉన్నటువంటి ఆ గంగా స్మరణ చేసినంత మాత్రాన్ని సమస్త పాపాలు పోతాయి. స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః యోసౌ సర్వగతో విష్ణు చిత్స్వరూపీ నిరంజన స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః. మనం గంగాస్నానం చేసే ముందరగా ఈ మాట అనుకుంటాం. గంగాస్నానం చేయకపోయినా ఇంట్లో బాత్రూంలో పంపు స్నానం చేసినా కూడా ఈ శ్లోకం చదువుకున్నందువల్ల కొంతైనా మనం పుణ్యభాక్కులం అవుతాం. సర్వగతుడైనటువంటి విష్ణువు ఎవరైతే ఉన్నాడో అతను చిత్స్వరూపి, నిరంజనుడు, దేంతోనూ సంబంధం లేనటువంటి వాడు, అట్లాంటి వాడే గంగారూపంగా ప్రవహిస్తూ ఉన్నాడు సుమా అని. కనుక విష్ణుదేవుని యొక్క నఖాగ్రముల నుండి రావటం వల్ల తెలుగు సంక్రమించిందో, లేదా శుద్ధ స్ఫటిక సంకాశం అని స్ఫటిక మాలవలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి పరమశివుని యొక్క జటాజూటంలో ఉండటం వల్ల ఈ తెలుపు అన్న వచ్చిందో, లేదా అక్కడి నుంచి భగీరథుని ప్రయత్నంతో వస్తూ వస్తూ హిమవత్ పర్వతం మీద నుంచి జాలువారటం వల్ల, మంచుకొండ మీద నుంచి రావటం వల్లనో ఇంతటి తెలుపు వస్తున్నది. గాయతీవ కలషట్పదనాదై నృత్యతీవ పవనోచ్చలితాబ్జై. ఆ మను చరిత్రలో పెద్దన్నగారు రాసినట్టుగా అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫటనటన అనురూప పరిపుల్ల కలాప కళాభిజాలము కటక చరత్కరేణుకరకంపిత సాలము సీతశైలమున్ననే పద్యంలో ఆ రాళ్ల మీద నుంచి వచ్చేటప్పుడు ఒక రకమైనటువంటి బులుబులు ధ్వని, గులుగులు ధ్వని రకరకాలైనటువంటి శబ్దాలతో వస్తూ అదొక సంగీతాన్ని వినిపిస్తున్నదో అన్నట్టుగా ఆ గంగానది భాషిస్తూ ఉన్నదిట. స్వామివారు ఆ గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకొని ఆ మహాత్ముడిని అనేక స్తవాలతో పూజించి ఉండగా అక్కడికి కావేరీ తీరవాసి అయినటువంటి ఒక బాలకుడు వచ్చాడు. వచ్చి, స్వామి మహాతేజస్విగా ఉన్నాడు, ఎందుకు వచ్చావంటే తమన్ని ఆశ్రయించడానికే వచ్చాను ఇక్కడికి, నాకు సంసారం మీద అనురక్తి లేదు, నేను ముక్తుణ్ణి కావాలి, దానికి తగినటువంటి వ్యక్తులు తమరే అని గ్రహించి నేను తమని వెతుక్కుంటూ ఇంతదాకా వచ్చాను. పృష్టో బభాణ గురుముత్తమముత్తరజ్ఞో విప్రో గురో మమ గృహం బుధ చోళదేశి. చోళదేశం అంటే దక్షిణ దేశంలో ద్రవిడ దేశం. యత్రాపగా వహతి తత్ర కవేర కన్య యస్యాహ్పయో హరిపదాంబుజ భక్తి మూలం. ఎక్కడ ఉన్న విశేషం అక్కడ ఉందండి. దేవభూమి, గంగా యమున మధ్యలో ఉండేదంతా దేవభూమి అంటారు. మనం తక్కువ వాళ్ళమా అని అనుకోకూడదు, మనకున్న గొప్పతనం మనకున్నది, అది దేవభూమే. గంగా యమున మధ్యలో ఉండేటువంటి పవిత్రమైనటువంటి భూమిని నిత్యం సంధ్యావందనంలోనే చెప్పుకుంటున్నాం. అలానే ఈయన చెప్తూ ఉన్నాడు, నేను కావేరీ తీరవాసిని, ఆ కావేరీ నది పానం చేయటం వల్ల సహజమైనటువంటి భక్తి ఏర్పడుతుందిట. అలాంటి మహత్తరమైనటువంటి ఆ కావేరీ నదీ తీరంలో ఉంటూ తమరిని ఆశ్రయించి ముక్తుణ్ణి కావాలి అనేటువంటి ప్రయత్నంతో ఇక్కడికి వచ్చాను అనేటప్పటికీ చాలా సంతసించి అక్కడ తన దగ్గరనే ఉంచుకొని అతనికి సన్యాసాశ్రమాన్ని ఇచ్చి అతడికి సనందనుడు అనేటువంటి ఒక పేరు పెట్టి ఉంచారు. ఇలానే ఇంకా చాలామంది అక్కడ శిష్యులు తయారైనారు. నిత్యము ఉదయము మధ్యాహ్నం సాయంత్రం పూట స్నానం అనేది ఐచ్ఛికం అండి, ఇది చేయవచ్చు చేయకపోవచ్చు, కానీ శాస్త్రీయంగా ప్రాతస్నానం మాధ్యాహ్నిక స్నానం వైధం, విధిగా చెప్పబడినటువంటివి. కనుక మాధ్యాహ్నిక స్నానం చేయటానికి మణికర్ణిక ఘట్టానికి స్వామివారు శిష్య సహితంగా బయలుదేరుస్తూ ఉన్నారు. బాగా ప్రచండంగా సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు. వీరు వస్తూ ఉండేటప్పటికీ ఎదురుగ్గా ఒకతను ఆజానుబాహు ఒక గొంగడి వేసుకున్నాడు, కర్ర పట్టుకున్నాడు, నాలుగు కుక్కలు వెంట వస్తున్నాయి, భయంకరాకారంగా కనిపిస్తున్నాడు. అతను కొంచెం తూలుతున్నాడా అని అనిపిస్తూ ఉన్నది. అతను మీద మీదకు వస్తున్నాడు. వచ్చేటప్పటికీ ఏదో యథాలాపంగా ఏదో బ్రహ్మానందానుసంధానం చేస్తూ ఉన్నటువంటి స్వామివారు గచ్చ గచ్చ అన్నారు. నాయన కొంచెం దూరంగా వెళ్ళు, ఎందుకు మా మీదకు వస్తావు. ఈ మాట అనేటప్పటికీ సోంచజం పథి నిరీక్ష చతుర్భిర్భీషణైష్వభిరనుద్రుతమారత్. వేగంగా వస్తున్నాడు అతను కూడా. గచ్చదూరమితి తన్నిజగార ప్రత్యువాచ శశంకరమేనం. గచ్చానే అనేటప్పటికీ వెంటనే అతడు స్వామివారిని అడగటం మొదలుపెట్టాడు. అయ్యా గచ్చాని అంటున్నావే, అద్వితీయమనవద్యమసంగం సత్యబోధ సుఖరూపమఖండం ఆమనంతి శతశో నిగమాంతాః తత్రభేద కలనాతవ చిత్రం. సమస్త వేదాంతములు ఉపనిషత్తులన్నీ కూడా పరమాత్మ ఒక్కడే సర్వవ్యాపక చైతన్యము, ఆ పరమాత్మ ఎందే సమస్త జగజ్జాలము కూడా వివర్తితమైంది, లేఖనే ఉన్నట్లుగా భాషిస్తూ ఉన్నది అని చెప్తారే. మరి అద్వితీయమైనటువంటి పరమాత్మతత్వం ఒకటే అని చెప్పినప్పుడు గచ్చానన్నావు, ఎక్కడికి ఎవరు వెళ్ళాలి? ఆకాశాన్ని గచ్చా అంటే ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తుందా? వెళ్ళదు కదా. అంతేకాదు, వీళ్ళందరూ కూడా ఎర్ర షాటీలు కప్పుకొని దండాలు పట్టుకొని తిరుగుతున్నారు, ఇది కేవలం గృహస్థుల్ని వంచడానికే. వీళ్ళకేమన్నా పరమార్థం తెలుసా? నన్ను దూరంగా ఉండమంటారు. అన్నమయ కోశానికే అన్నమయ, నీది అన్నమయ కోశమే, నాది అన్నమయ కోశమే, అంటే పాంచభౌతికమైనటువంటి శరీరము. ఈ శరీరము నుండి ఆ శరీరమును దూరంగా పొమ్మంటున్నావా? ఆత్మ నుండి ఆత్మను దూరంగా పొమ్మంటున్నావా? ఆత్మ నుండి ఆత్మ దూరముగా వెళ్ళదు అని నీకు కూడా తెలుసు, నువ్వు కూడా వేదాంతివనే విన్నా నేను. భిద్యతేన్నమయతోన్నమయం కిం సాక్షిణశ్చయతి పుంగవ సాక్షి. ఒకటి అసలు కుదిరేది కాదు, ఒకటి అంటే నేను అనేటువంటి తాత్పర్యం నీ శరీరం మీద నీకు ఉండాలి. ముందర ఉన్నప్పుడే నా శరీరం నీకు దూరంగా ఉండమని నువ్వు కోరటం జరిగింది. అంటే నువ్వు శంకర శరీరము నాది, నేను శంకరుణ్ణి అని అనుకుంటున్నావు, అంతేగాని నేను పరబ్రహ్మతత్వాన్ని అని నువ్వు అనుకోవటంలే. అర్థమైపోయింది నాకు. బ్రాహ్మణశ్వపచ భేద విచార ప్రత్యగాత్మని కథంతవయుక్త సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన. శృతి చెప్తున్నది సర్వము బ్రహ్మమయమే, నానాగా భాషిస్తూ ఉన్నదంతా బ్రహ్మమయమే, ఒక్క అణుమాత్రం కూడా బ్రహ్మాతిరిక్తమైనటువంటి వస్తుంతరం లేదు అని ఘంటాపథంగా శృతులన్నీ చెప్తూ ఉంటే నువ్వు ఇలా మాట్లాడతావేమిటి? కాదు, నేను శ్వపచుణ్ణే, అంచెజుణ్ణి, నువ్వు బ్రాహ్మణుడివి, అయితే ఏమిటి, ఇక్కడేమన్నా గొప్పతనం ఏమన్నా ఉందా? సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడు గంగానదిలోనూ పక్కన గంగానది ప్రవహిస్తున్నది, ఈ గంగానదిలో ప్రతిబింబిస్తున్నాడు, నా దగ్గర ఈ కల్లుకుండ ఉంది, కల్లుకుండలో ప్రతిబింబిస్తున్నాడు, అదిగో ఆ పక్కన ఒక కాలవ ఉంది, ఆ కాలవలో ప్రతిబింబిస్తున్నాడు, కనుక ఈ కాలవలో ప్రతిబింబించిన వాడు ఈ సారాయిలో ప్రతిబింబించిన సూర్యుడు మలినుడు అయినాడా? అట్లాంటి వాడిగా జీవుడు అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబమేగా చిదాభాసుడు, చిత్తు కాదు, చిదాభాసుడు. చిత్ అనేటప్పటికీ బుద్ధికి ఈ చిదాభాసుడు కూడా సాక్షిగా ఉన్నవాడే చిత్ అవుతాడు. శుచిర్ద్విజోహం శ్వపచ వ్రజేతి మిథ్యాగ్రహస్తే మునివర్యకోయం సంతం శరీరేశ్వశరీరమేకం ఉపేక్షపూర్ణం పురుషం పురాణం. సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ అంతటా నిండి ఉన్నప్పుడు నేను ద్విజుణ్ణి లేకపోతే నేను అంచెజుణ్ణి అని ఇట్లాంటి భావంతో భేదాన్ని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు అని ప్రశ్నించాడు. స్వామివారు అసలు ఆ దృష్టిలో లేరు, యథాలాపంగా వచ్చినటువంటి మాట. ఇచ్చితుర్యవచనం విరతేస్మిన్ సత్యవాక్తదను విప్రతిపన్న అత్యుదార చరితోంచిజమేనం ప్రత్యువాచ ప్రత్యువాచ సచ విస్మితచేత. ఇన్ని లోతైనటువంటి విషయములు అతను ఎప్పుడైతే మాట్లాడాడో చాలా విస్మయాన్ని పొందారు స్వామివారు. సత్యమేవ భవతా యది దానిం ప్రత్యవాది ధను భృక్పవరైతతు అంత్యజోయమితి సంప్రతి బుద్ధిం సంత్యజామివ చ సాత్మవిదస్తే. నాయన, నువ్వు ఆత్మవేత్తవుగా భాషిస్తూ ఉన్నావు, ఆత్మవేత్తవైనప్పుడు నీకు శరీరభ్రాంతి లేదు, కనుక నీవు అంచెజుడవని లేకపోతే బ్రాహ్మణుడవని ఇట్లాంటి బుద్ధి అనేది కలగటం మంచిది కాదు. అంతేకాక జానతే శ్రుతిసురాంస్యపి సర్వే మన్వతే చ విదితేంద్రియవర్గా యుంజతే చ హృదయమాత్మని నిత్యం కుర్వతేన ధిషణామపభేదం. వేదాంతములన్నీ కూడా ఇదే విషయాల్ని ప్రతిపాదిస్తూ ఉన్నవి, భేదబుద్ధిని నిరాకరించాలి, అద్వైత స్థితిని పొందాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నవి. ఎవరికైతే సర్వము ఆత్మమయము అని ఆత్మత్వేన జ్ఞానము ఉన్నదో సద్విజోస్తు భవతు శ్వపచోవా, అతడు బ్రాహ్మణే కావచ్చు లేకపోతే శ్వపచుడు అంచుజుడే కావచ్చు, వందనీయ ఇతి మే దృఢనిష్ట, అతడి యొక్క తత్వానికి నేను వందనం చేస్తూనే ఉన్నాను. యాచిత స్ఫురతి విష్ణుముఖే సా పుత్తికావధిషు శైవ సదాహం. విష్ణుమూర్తి యొక్క సగుణ రూపం అక్కడ కనిపిస్తున్నా, అక్కడ ఉన్నది నా యొక్క చైతన్యమే, ఇంకో బొమ్మ దానికి ఆధారముగా ఉన్నది, దాన్ని గ్రహిస్తూ ఉన్నది నా యొక్క చైతన్యమే. ఈ కనిపించేటువంటి వస్తువులుగా వాటిని అనుకోక, ఆ కనిపించేటువంటి వస్తువులకన్నిటికీ ఆధారభూతమైనటువంటిది నా యొక్క చైతన్యము అనే జ్ఞానము. యస్య మనీష పుల్కసో భవతు వాస గురుర్మి, అతడే నా యొక్క గురువు అని ఇక్కడ చక్కటి శ్లోకాలు చాలా ఉన్నాయి. ఈ స్వామివారు ఈ రకంగా మాట్లాడుతూ ఉండగానే అక్కడ అంచజుడు మాయమైనాడు, కుక్కలు మాయమైనవి, కాశీ విశ్వేశ్వరుడు చతుర్వేద మూర్తులతో సహితంగా అక్కడ ప్రత్యక్షమైనాడు. భాషమాణ ఇది తేన కళావానేషనైక్షతమంచజమగ్రే ధూర్జటంతు సముదైక్షతమౌడి స్ఫూర్జదైందవ కలం సహ వేదై, వేదములతో సహా కలిసి ఉన్నట్ట మూర్తి. ఇక్కడ ఆ చంద్రరేఖ భాషిస్తూ ఉన్నది. ఆ మూర్తిని చూచేటప్పటికీ గగురు పొడిచింది స్వామివారికి. వారికేమిటి మనకి గురు పొడుస్తున్నది ఒళ్ళు. భయేన భక్త్యా వినయేన ధృత్యాయుక్త సహర్షేణ జ విస్మయేన తుష్టావశిష్టానుమతస్తవైస్తం దృష్ట్వా దృశోర్గోచరమష్టమూర్తి. అష్టమూర్తి భూరంభాం శరణోనులోంబ్రమహర్నాథో హిమాంశు పుమాన్ అని. అలానే ఇదే విషయాన్ని శాకుంతలం మహాకావ్యంలో మొట్టమొదటి శ్లోకంలో కాళిదాస మహాకవి కూడా యా సృష్టి సృష్టిరాజ్య అనేటువంటి శ్లోకంలో కూడా అష్టమూర్తి వర్ణన చేస్తూ వచ్చారు. అష్టమూర్తి తప్ప మరొకటి లేదు, నీ యొక్క రూపములే 8 రకాలుగా భాషిస్తూ ఉన్నవి. స్వామి దాసస్తేహం దేహదృష్ట్యాస్మి శంభో, దేహదృష్టితో నేను ఒక మానవుణ్ణి, నీవు పరమాత్మవు ఈశ్వరుడు కనుక దేహదృష్టితో నీకు నేను దాసుణ్ణి. జాతస్థేంశో జీవదృష్ట్యా త్రిదృష్టే, నీవు పరబ్రహ్మవు నీ యొక్క అంశే, తత్తు త్వం అన్న చోట ఉన్నది జీవదృష్టితో నీ యొక్క అంశం నేను. ఇంతవరకు బాగానే ఉంది. ఆ పరమశివుడు ప్రత్యక్షమైనా ఈయన శివ అవతారమే కనుక, శివాంశే కనుక, సర్వస్యాత్మన్నాస్తమదృష్ట్యా త్వమేవ ఇత్యేవం మేధీర్ నిశ్చిత సర్వశాస్త్రై, సమస్త శాస్త్రముల ద్వారా యథార్థంగా కనుక ఆలోచించినట్లయితే ఆత్మదృష్ట్యా నీవే నేనయ్యున్నానయ్యా స్వామి అని భగవత్పాదుల వారు కాశీ విశ్వేశ్వరుడితో చెప్పారు. తర్వాత కొంతసేపు స్తుతించిన తర్వాత ఆయన చక్కగా ఉన్నది, అయితే నీ కర్తవ్యం ఉన్నది, నీవు ఎందువల్ల అవతరించావు, నీవు ఇక్కడికి రావడానికి కారణమేమిటి, బాదరాయణుల యొక్క సూత్రములకు ఇతరములైనటువంటి వేదాంత ఉపనిషత్తులకు వేదాంతములైనటువంటి ఉపనిషత్తులకు వ్యాఖ్యానం చేయటానికి నీవు అవతరించావు, ఆ పని ఇంకా ప్రారంభించలేదు నీవు. అంతేగాక ఆ సూత్రములకు నైయాయికులు, సాంఖ్యులు, యోగులు, బౌద్ధులు ఎవరికి తోచినట్లు వాళ్ళు రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. వ్యాసమునీంద్రుడు కేవలము విష్ణుస్వరూపుడు కనుకనే అష్టాదశ మహాపురాణాలని రచించడమే కాక భవిష్యత్తులో వచ్చేటువంటి కలికాలంలో వేద విభాగం చేసుకోలేరు అనేటువంటి దృష్టితో సమస్త వేదములను కూడా విభజించాడు అట్లాంటి మహాత్ముడు. ఆయన యొక్క హృదయం అనేది సక్రమంగా బయటికి రావటం లేదు. కనుక నువ్వేం చేయాలి, ఎత్ర కాణభుజ సాంఖ్య పురోగాణి ఉద్ధృతాని కుమతాని సమూలం. అసలు వారు ఆ దర్శనాన్ని రచించడానికి కారణమే ఇది. ఇతరులైనటువంటి భేదవాదులకి ప్రత్యేకమైనటువంటి ఆరంభవాదం ఉంది, పరిణామవాదం ఉంది, దీనికి సంబంధించి 2 దర్శనాలు, దానికి సంబంధించి 2 దర్శనాలు. కేవలము వేదము యొక్క పూర్వభాగానికి సంబంధించి కర్మకాండే, దానివల్ల వచ్చే ఫలితమే ముక్తి అని చెప్పేటువంటి పూర్వమీమాంసకులు ఉన్నారు. వీళ్ళ యొక్క మతములన్నింటినీ ఖండించడానికే ప్రవృత్తమైనటువంటి ఆ సూత్రములు వాటి యొక్క ప్రయోజనాన్ని పూర్తిగా పొందలేకుండా ఉన్నాయి కనుక నీవు వాటికి తప్పకుండా వ్యాఖ్యానం చేయవలసినటువంటి వాడు. కొద్దిగా ఈ కలి వల్ల ఏమవుతున్నది అంటే కొద్ది కొద్ది పాండిత్యం కలిగి 2-3 శృతివాక్యాలను ఆధారంగా చేసుకొని అపార్థాల్ని ఇక్కడ ఏర్పరుస్తూ ఉన్నారు చాలామంది. బహుబుద్ధైర్దూష్యతాముపగతాని జగశ్చిరు తద్భవాన్ విదితవేద శిఖార్థ తాని దుర్మతి మతాని నిరస్య సూత్రభాష్యమధునా విరధాదు శృత్యుపోద్బలిత యుక్త్యభియుక్తం. శృతుల యొక్క విచారణ చేసి వాటిలో ఉండేటువంటి యుక్తుల ద్వారా ఆ సూత్రములకు భాష్యాన్ని రచించవలసినది అని. సూత్రాలు 555 ఉన్నప్పటికన్నీ 192 అధికరణములు. అధికరణాలంటే జడ్జిమెంట్ అండి ఒక రకంగా. అంటే ఉపనిషత్తులలో ఉండేటువంటి విషయాలలో ఎక్కడెక్కడైతే సందేహాలు ఉంటాయో ఆ సందేహాలన్నింటినీ పూర్వపక్షము చేసి సిద్ధాంతం చేసి ఈ శృతికి ఇదే అర్థము అని నిర్ధారణ చేయటం, అది వేదవ్యాసులు చేశారు. అది చాలా క్లుప్తంగా ఉంటుంది. తత్వ సమన్వయాత్ ఈ క్షతేర్ణ శబ్దం ఏమర్థమవుతుంది సామాన్యులకి? కాదు, మేధావులైనటువంటి వాళ్ళు వాళ్ళకి తోచినట్టు వాళ్ళు చేస్తున్నారే తప్ప ఎవరు చేయాలి? శివాజ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ, అందుకొని ఆయన యొక్క హృదయం ఈయనకే తెలుసు కనుక ఈయన ఒక్కడే చేయగలడది ఆ పని. అయితే ఇప్పుడు నేను రచించినప్పటికన్నీ దీని మీద కూడా ఏదైనా ఖండన వాక్యాలు రావచ్చేమో అనేటువంటి సందేహాన్ని నువ్వు పెట్టుకోవద్దు. ఏతదేవ విబుధైరపి సేంద్రై అర్చనీయ మనవద్యముదారం. ఇదే కేవలం భూలోకంలోనే కాదు సుమా, ఇంద్రాది దేవతలు బ్రహ్మలోకంలో కూడా నీవు రచించబోయేటువంటి భాష్యానుసారముగానే చర్చలు జరుగుతాయి. తావకం కమలయోని సభాయ మప్యవాప్స్యతి వరాం వరివశ్యాం. బ్రహ్మలోకంలో కూడా నువ్వు రచించేటువంటి ఆ భాష్యము ఎంతో గొప్పగా పూజింపబడుతుంది సుమా అని సాక్షాత్ విశ్వేశ్వరుడు ఆదేశించారు స్వామివారిని. అక్కడి నుంచి శిష్య సహితంగా స్వామివారు ఇంకా పవిత్రమైనటువంటి భద్రికాశ్రమం దాకా ప్రయాణం చేశారు. ఆ ప్రయాణ మధ్యలో ఈ శిష్యులు అక్కడ ఉండేటువంటి శైత్యాన్ని తట్టుకోలేకపోతే అక్కడ ఉష్ణగుండాదులన్నింటిని కూడా నిర్మించారు. అక్కడికి వెళ్ళి అక్కడ మహర్షులతో కొంత సంప్రదింపులు చేసి సూత సంహిత జ్ఞానఖండ స్కాంద మహాపురాణంలోదే, దానిని 18 పర్యాయాలు అవలోడనం చేశారు అని సూత సంహిత వ్యాఖ్యానంలో విద్యారణ్య వారు చెప్తారు. ఇలా అనేక గ్రంథాలని పరిశీలించి అక్కడ సూత్ర భాష్యాన్ని రచించారు, తర్వాత ఉపనిషద్ భాష్యాల్ని రచించారు, తర్వాత సమస్త పురాణ సారభూతమైనటువంటి భారతాంతర్గతమైనటువంటి ఆ భగవద్గీతకి కూడా వ్యాఖ్యానం చేయటం జరిగింది. ఇవి కాక ఏకశ్లోకి మొదలు సాహస్రి ఉపదేశ సాహస్రి వరకు 1000 శ్లోకాలు ఉన్నటువంటివి 2 ప్రకరణాలున్నాయి. దాదాపు 600 శ్లోకాలు ఉన్నటువంటి వివేక చూడమని దశశ్లోకి, 10 శ్లోకాలే పేరు కానీ దానికి మధుసూదన సరస్వతి వ్రాసినటువంటి సిద్ధాంత బిందువు, దాని మీద వ్యాఖ్యానం. వాటిని అన్వయించుకోవాలంటే కష్టం, సామాన్య సాహిత్యం ఉన్నవాడికి కొద్దిపాటి పండితుడికి సాధ్యం కాదు. ఆ 10 శ్లోక అంత మహత్తరమైనటువంటి వ్యాఖ్యానం ఉంది. ఏకశ్లోకి కిం జ్యోతిస్తవ భానుమాన హరిమే, ఇట్లా ప్రకరణ గ్రంథాలని అనేకం ఉత్తమాధికారులైనటువంటి వాళ్ళకి, ప్రస్థానత్రయ భాష్యాల్ని శాస్త్ర పాండిత్యం ఉన్నవాళ్ళకి, మధ్యమాధికారులైనటువంటి ముముక్షువులకు ప్రకరణ గ్రంథాలని రచించి ఇచ్చారు. అలానే మనస్సు చంచలంగా ఉండి ఏకాగ్రత కుదరనటువంటి వాళ్ళకి భగవత్పాదుల వారు స్తోత్ర గ్రంథాలని అనేక రకాలుగా మనకి అనుగ్రహించి ఉన్నారు. ఆ స్తోత్రాలు వచ్చినప్పుడు మనం చూసుకోవచ్చు వాటిని గురించి. అత్యద్భుతమైనటువంటి స్తోత్రాలు. కాళిదాసు మహాకవి అని మనం అందరం ఒప్పుకోవాలి, కానీ భగవత్పాదుల వారి యొక్క ఆ స్తోత్రములు ఆ శ్లోకములు వాటిని గమనిస్తే ఇంతకంటే గొప్పదా కాళిదాసు కవిత్వం అని మాత్రం తప్పకుండా మనకు అనిపిస్తుంది. అంతటి గొప్పవైనటువంటి శ్లోకాలన్నింటినీ రచించారు. ఇదంతా చేసిన తర్వాత అక్కడ ఉంటూ ఉండగా తమరు రచించినటువంటి ఈ ప్రస్థానత్రయ భాష్యాన్ని శిష్యముఖం చేశారు. ఆ చేసేటప్పుడు ఈ సనందనుడు మాటిమాటికి స్వామి మళ్ళీ ఒక్కసారి నాకు ఉపదేశం చేయాల్సిందే అని అడుగుతూ వచ్చాడు. ఆ శిష్యవాత్సల్యం చేత 2-3 పర్యాయాలు త్రిరపఠతో త్రిరపాఠయత్తం 3 పర్యాయాలు అతడికి చెప్పారట. ఇది తక్ర మొదటి నుంచి మానవుడు ఎంత మంచి మార్గంలో ఉన్నా ఈర్ష్యాసూయులనేవి ఒక్కొక్కప్పుడు బాధిస్తాయని చెప్పడానికి చరిత్రలే ఉదాహరణ. తక్కిన శిష్యులందరికీ, మనందరం కూడా శిష్యులమే కదా, ఆ సనందనుల వారు అడగగానే వారికి 3 గురువుగారు ఉపదేశం చేశారు సుమా అని గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారట. ఈ మాటలు స్వామివారి చెవిదాకా పోయినాయి. సరే, ఆ సనందనుడి యొక్క భక్తి ప్రపత్తులు ఎట్లాంటివో వీళ్ళకు కూడా తెలపాలి అని ఆ అలకనంద అక్కడ భద్రికి ఆశ్రమం దగ్గర యువతల ఒడ్డున స్వామివారు ఉన్నారు, అవతల పద్మపాదుడు ఉన్నాడు, శిష్యులందరూ యువతలు ఉన్నారు. పెద్దగా వెడల్పు ఉండదండి, కొద్ది వెడల్పే ఉంటుంది నది, చాలా వేగంగా పారుతూ ఉంటుంది, చాలా లోతు ఉంటుంది. సనందనా అని పెద్దగా కేక పెట్టారు. పెట్టేటప్పటికీ ఆయన దభాలన ఇటు తిరిగి రావటం చాలాసేపు పడుతుంది. గురువుల వారు ఇంత పెద్దగా పిలిచారు అంటే ఏదో అవసరం ఉండే కదా, కనుక నేను తొందరగా వెళ్దాం అనుకుని అమాంతం గంగానదిలో దిగాట. దిగి వస్తున్నాడు గంగానదిలో. సంతారిక అనవధి సంస్కృతి సాగరస్య కింతారయన్న సరితం గురుపాద భక్తి. సంసార మహాసముద్రమును తరింపజేసినటువంటి గురువుగారు, ఆ గురుభక్తి కలిగినటువంటి నన్ను ఆ సంసారము నుండే తరింపజేసింది, ఈ నది తరింపజేయలేదా? ఆ గురుభక్తే తరింపజేస్తుందిలే, ముందర వెళ్ళాలి, గురువుగారు పిలిచారు కనుక ఆలస్యం చేయడానికి వెళ్ళలేదు అని దప 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 నడుచుకుంటూ వస్తున్నారట. ఇత్యంజస ప్రవిశత సలిలం ద్యుసింధు పద్మాన్యుదంచ యతితస్య పదే పదే స్మ. ఆహా, ఈయన కాలు పిట్టగానే లోపలికి ఎంతో లోతుకు వెళ్ళిపోవాలి ఆయన, కానీ ఆ గంగానది ఆ అధిదేవత ఊరుకోలే. ఈయన కాళ్ళు లోపలికి పోకుండా ఈయన కాలు పెట్టగానే కాలు కింద ఓ పద్మంతో అట్లా పట్టుకున్నది, ఇట్లా పైకి రెండో కాలు పెట్టాడు, ఆ కాలు దగ్గర ఇంకో పద్మం పట్టుకున్నది, ఇట్లా ఒక బ్రిడ్జీలాగా తయారైన ఆ పద్మాలు. వరసాగ్గా వచ్చి స్వామి ఏం చేయమంటారు అని సాష్టాంగపడ్డాడు. పాథోరుహేషు వినివిశ్య పదం క్రమేణ ప్రాప్తోపకంఠ మమ ప్రతిమాన భక్తి ఆనంద విస్మయ నిరంతర నిరంతరో సవశ్లిష్య పద్మపదనామపదం యతానీత్. ఆ శిష్యభక్తిని చూచి మహదానందం కలిగింది గురువుల వారికి. అమాంతం ఆలింగనం చేసుకున్నారు శిష్యుడు. ఆయన, ఇంతవరకు నీకు సనందనుడు అని పేరు పెట్టాను, ఈనాటి నుండి నువ్వు పద్మపాదుడివి అనే పేరుతో పిలవబడతారు. పద్మపాదుడు అనేటువంటి పేరు అప్పుడు గురువుగారి అనుగ్రహంతో వచ్చినటువంటిది. అక్కడి నుంచి నెమ్మదిగా బయలుదేరి తిరిగి కాశీనగరానికి వచ్చారు. కాశీనగరంలో జయజయధ్వనులతో వీళ్ళందరూ కూడా పండితులోత్తములందరూ కూడా కొందరు వాదించి ప్రతిపక్షులుగా వాదించి కూడా పరాజితులై స్వామివారి శిష్యులుగా తయారైనారు. నిత్యము శిష్యులకి చెప్తూ ఉండారు. అయితే ఆ సూత్ర భాష్యము యొక్క గొప్పతనాన్ని ఇక్కడ నాలుగు శ్లోకాల్లో చెప్పారు. ఆ నాలుగు శ్లోకాలను కూడా మనం చదువుకొని తర్వాత చరిత్రలోకి వెళ్దాం. ఎందుకంటే అసలు వేదాంత శాస్త్రం అంటేనే సూత్ర భాష్యము. దాని యొక్క గొప్పతనం ఎట్లాంటిదంటే, సతాం హృదభ్యాన్ని వికాసయంతి తమాంసి గాఢాన్ని విదారయంతి ప్రత్యర్ఘులూకాన్ ప్రవిలాపయంతి భాష్య ప్రభాభాద్యతివర్య భానో. యతివర్యుడైనటువంటి శంకరాచార్యుల వారు అనేటువంటి ఒక సూర్యునకు సంబంధించినటువంటి ప్రభ వెలుగు అదే భాష్యము. ఆ భాష్యం ఏం చేస్తున్నది అంటే, సతాం హృదభ్యాన్ని వికాసయంతి, సత్పురుషులైనటువంటి వాళ్ళ యొక్క హృదయ కమలములు, ఆహా స్వామివారు ఏం చెప్పారయ్యా అని ఆ ముగుళితములైనటువంటి ఆ హృదయ కమలములు వికాసాన్ని పొందినట. తమాంసి గాఢాన్ని విదారయంతి, అజ్ఞానులైనటువంటి వాళ్ళ యొక్క అజ్ఞానమును పోగొడుతూ ఉన్నది ఆ భాష్య ప్రభ. ప్రత్యర్ఘులూకాన్ ప్రవిలాపయంతి, ఇక కొందరున్నారు నిజం చెప్పినా వాళ్ళు అంగీకరించలేరు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, గుడ్లగూబ ఉన్నదండి, గుడ్లగూబని మీరు పగటిపూట బాగా వెలుతురుగా ఉంది కదా సూర్యుడు, సూర్యుడు ఎవరు, ఇప్పుడు రాత్రి అయితే చీకటి కదా అంటుంది అది, దానికి సూర్యప్రభను చూడటం ఇష్టం ఉండదు. అట్లాంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనందరినీ అణిచివేసిందిట ఈ భాష్యప్రభ. ప్రత్యర్థులూకాన్ ప్రవిలాపయంతి భాష్యప్రభా భాద్యతివర్య భానో. యతివర్యుడైనటువంటి ఆ శంకరాచార్యుల వారు అనేటువంటి సూర్యుని యొక్క భాష్యప్రభ ఇంత గొప్పగా ఉన్నది సుమ. న్యాయమంధర విమంధన జాత భాష్య నూతన సుధాశ్రుతి సింధో కేవల శ్రవణతో విబుధేభ్య చిత్రమత్ర వితరత్యమృతత్వం. వెనక మంథర పర్వతాన్ని తీసుకొని వెళ్ళి క్షీరసముద్రాన్ని చిరికి అమృతాన్ని తీసుకొని వాళ్ళు వీళ్ళు కొట్లాడుకొని కొందరు ఆ వాసుకి యొక్క విషానికి బాధపడి చిట్టచివరికి పరమేశ్వరానుగ్రహంతో విషాన్ని ఆయన భక్షిస్తే అప్పుడు కాస్తూ కూస్తూ అమృతం వచ్చింది. కొందరికి మాత్రమే వచ్చింది, అది దేవతలకి మాత్రమే సరిపోయింది, రాక్షసులకి చాలా. కానీ ఇక్కడ ఇక్కడ కూడా ఒక క్షీరాభ్యమథనం జరిగిందిట. న్యాయమంధర న్యాయశాస్త్రము తర్కశాస్త్రము అనేటువంటి ఒక మంధర పర్వతంతో విమంధన జాత సమస్త వేదరాశి ఒక సముద్రంగా ఉంది ఉపనిషత్ సారభూతంగా. దాంట్లో న్యాయములు అనేటువంటి మంధర పర్వతంతో చిలకటం ప్రారంభించారట. శృతులు వేదములు అనేటువంటి సముద్రమును చిరికేటప్పటికీ ఈ న్యాయములతో ఈ సూత్రభాష్యం అనేటువంటి అమృతం వచ్చిందిట. అయితే అది తింటే కానీ ఆకలి తీరదు. ఇది ఆ కష్టం కూడా లేకుండా కేవల శ్రవణతో విబుధేభ్య, కేవలం విన్నంత మాత్రాన్నే ఎవరైతే నిత్యానిత్య వస్తు వివేకము హేమత్రార్థ ఫలభోగ విరాగము సమాధి షట్క సంపత్తి ముముక్షత్వము అనేటువంటి సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వారు ఉన్నారో వాళ్ళకి విన్నంత మాత్రం చేతనే అమృతత్వం వస్తున్నది. తినటం కూడా లేదు, విన్నంత మాత్రం చేత అమృతత్వాన్ని ఇస్తున్నది. ఏది? సూత్రభాష్య సుధ, సూత్రభాష్యము అనేటువంటి అమృతము. ఇంకో రకంగా చెప్తారు, పాదాదాశయేత్ పద్మనాభస్య గంగా శంభోర్వక్త్రాత్ శాంకరీ భాష్య సూక్తి. మహావిష్ణువు యొక్క పాదముల నుండి గంగాదేవి ప్రసారమైందయ్యా. ఇక్కడ పరమశివుడైనటువంటి శంకర భగవత్పాదుల వారి యొక్క నోటి నుండి శాంకరి భాష్య సూక్తి, శంకరాచార్యుల వారి యొక్క భాష్యము అనే ఒక గంగ వచ్చింది బయటికి. అయితే గంగ అనేది చాలా గొప్పది కదా, దాంతో దీనికి పోటే? నిజమే, అమాండ్ నిజమే, కొంచెం విచారించండి. ఆద్యాలోకాన్ దృశ్యతే మజ్జయంతి యజ్ఞామగ్నానుద్ధరత్యేష భేద, అత్యద్భుతమైనటువంటి శ్లోకాలండి అన్నీ అట్లాంటివే. ఆ గంగానది ఏం చేస్తున్నది? అందరినీ తనలో మునగమంటున్నది. అయితే వాళ్ళ పాపాలు పోవటానికే అనుకోండి, కాదని కాదు. ఇక్కడ తమాష విద్యారణ్యస్వామి వారు ఏమంటున్నారు, గంగానది అందరినీ ముంచుతున్నది తనలో. ఈ శంకర భగవత్పాదాచార్యుల వారి నోటి నుండి వచ్చినటువంటి గంగ సంసార సముద్రంలో మునిగిన వాళ్ళనందరినీ కూడా తేలుస్తున్నది. ఆ గంగకి ఈ గంగకి ఉన్న తేడా ఎంత గొప్పగా ఉన్నదో తెలిసిన? ఆద్యాలోకాన్ దృశ్యతే మజ్జయంతి యజ్ఞామగ్నానుద్ధరత్యేష భేద. అయ్యా, సూత్రభాష్యాన్ని గురించి ఇంత గొప్పగా చెప్తారేమిటి? అసలు సూత్రాలు ఉంటే కదా సూత్రభాష్యం. మహావిష్ణువు యొక్క అవతారభూతుడైనటువంటి వ్యాసమునీంద్రుడు కదా సూత్రాలని రాసింది. దాన్ని గురించి కూడా ఒక శ్లోకం రాస్తున్నారు విద్యారణ్యస్వామి వారు. వ్యాసో దర్శయతి స్మ సూత్రకలిత న్యాయౌఘ రత్నావళి. న్యాయములు అనేటువంటి సూత్రములతో గుచ్చినటువంటి మణులు రత్నావళి ఒకదాన్ని, ఇదిగో నా దగ్గర ఈ సూత్రభావాలు అనేటువంటి రత్నావళి ఉన్నది, మీరు ఎవరన్నా తీసుకోండి అని ప్రతి వాళ్ళకి అడుగుతాట ఆయన. చూస్తారు కానీ ఎవరూ తీసుకోవడానికి ఇష్టపడరు, ఇందువల్ల వాళ్ళ దగ్గర డబ్బులు లేవుట. డబ్బులు లేవని అల్లా ఇక్కడ ఏమంటున్నారు, అర్ధాలాభవశాన్న కైరపి బుధై ఏతా గృహీతాశ్చిరం. మహాపండితులందరూ కూడా అర్ధము లేనందువల్ల దీనిని తీసుకోలేదు. డబ్బు లేకుండా రత్నావళి రాదుగా. అట్లానే దాంట్లో ఏమున్నదో తెలియకుండా మేము దాన్ని స్వీకరించి మాత్రం ప్రయోజనం ఏమిటి అని పండితులు ఎవ్వరు ఆ సూత్రాలు జోలిపోలేదుట. అర్ధాప్త్యా భగవత్పాదుల వారు ఎప్పుడైతే దానికి వ్యాఖ్యానం భాష్య వ్యాఖ్యానం రచించారో, అర్ధాప్త్యా సులభాభిరాభిరధున తే మండితా పండిత. సూత్రభాష్యం రచించగానే వీళ్ళందరికీ అర్థం వచ్చింది అంతే కదా, ఆ సూత్రముల యొక్క అర్థం వీళ్ళకి తెలిసింది. తెలియగానే వీళ్ళు టకటకటకటక ఆ రత్నావళిని కొనుక్కున్నారు, మెళ్ళో వేసుకున్నారు, అంటే ధరించారు, కంఠంలో ధరించారన్నమాట. ಅರ್ಧಾಪ್ಯಾ ಸುಲಭಾಭಿರಾಭಿರಧುನಾ ತೇ ಮಂಡಿತಃ ಪಂಡಿತಃ ವ್ಯಾಸಶ್ಚಾಪಿ ಕೃತಾರ್ಥತಾಂ ಯತಿಪತೇಃ ಔದಾರ್ಯಂ ಆಶ್ಚರ್ಯಕೃತ್. వ్యాసుల వారికి అమ్మ నా రత్నావళులు అమ్ముడైపోయినాయి సుమా అని ఆయన కూడా సంతోషపడ్డాట. దానికి కారణమైనటువంటి భగవత్పాదుల వారు వీళ్ళందరికీ అర్థాన్ని ఇచ్చారు కనుక అర్థం వల్ల పండితులందరూ దాన్ని గ్రహించి దాన్ని ఇచ్చేసుకున్నారు అని ఆ సూత్రభాష్యం యొక్క ప్రశస్తిని అత్యద్భుతంగా ఇక్కడ చెప్పారు. తరువాత ఇంకొక 5 నిమిషాల్లో ముగుద్దాం. తర్వాత కాశీలో అక్కడ గంగానది సమీపంలో భగవత్పాదుల వారు నిత్యం భాష్య ప్రవచనం చేస్తూ ఉండేవారు శిష్యులకి. ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం లేవబోయే సమయంలో ఒక ఆయన ముసలాయన ఇచ్చారు. ఏమిటండి ఇక్కడ ఏం జరుగుతున్నదని అడిగాడు ఆయన. భగవత్పాదుల శిష్యులు, అయ్యా సర్వజ్ఞులు మా గురువుగారు శంకర భగవత్పాదుల వారు, వారు రచించినటువంటి సూత్ర భాష్యము ప్రవచింపబడుతూ ఉన్నది అని చెప్పారు. ఓహో అట్లానా అని ఆ ముసలాయన నెమ్మదిగా శంకర భగవత్పాదుల వారి దగ్గరికి వచ్చి పప్రత్యసోధ్యాయమధ అయితే నువ్వేదో సూత్రాలకి భాష్యాన్ని రచించావని అనుకుంటూ ఉన్నారు, అయితే ఏదైనా ఒక్క సూత్రాన్ని ఒక్కదాన్ని చెప్పి దానికి భాష్యం చెప్పవలసింది అని అడిగాట. అడిగితే స్వామివారు అన్నారట, తమబ్రవీద్ భాష్యకుతు అగ్రియవాచం సూత్రార్థవిద్భ్యోస్తు నమో గురుభ్య. అయ్యా సూత్రార్థవేత్తలైనటువంటి మా గురువులందరికీ నమస్కారం. సూత్రజ్ఞతాహం కృతిరస్తి నోమి, నేను సూత్రజ్ఞుణ్ణి, నేను భాష్యకర్తను అనే అహంకారం నాకేం లేదు. లేకపోతే తథాపి యత్ పృచ్ఛసి తత్ బ్రవీమి, మీరు దాని మీదనే ఏదో పట్టుగా మాట్లాడుతున్నారు కనుక మీకు ఏదైనా సందేహం ఉండి కానీ నన్ను పరీక్షించదలచి కానీ ఏదైనా చెప్పమంటే చెప్తానన్నారు. అక్కడి నుంచి తృతీయాధ్యాయంలో ప్రథమాధికరణం తదంతర ప్రతిపత్తవ రౌహతి సంపరిష్వక్త ప్రశ్న నిరూపణాభ్యాం అని ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఇక్కడ ఉండేటువంటి భూత సూక్ష్మములతో సహా ఈ జీవి దేహాంతరంలో ప్రవేశిస్తాడా, ఈ భూత సూక్ష్మములను ఇక్కడనే వదిలివేసి అక్కడ నూతములైనటువంటి భూత సూక్ష్మములతో సంబంధాన్ని పెట్టుకుంటాడా అని ప్రశ్న. ఏదినైనా అది చెప్పు అన్నారు. దానికి స్వామివారు సమాధానం చెప్పారు. దాన్ని ఆయన శతథా ఖండించారు. ఈ ఖండనని మళ్ళీ స్వామివారు శతథా ఖండించారు. ఇక సరే ఇవాటికి కాదులే రేపు మాట్లాడదాం అన్నారు. మళ్ళీ మొన్నాడది వీళ్ళకి ఇంకా భాష్యం లేదు ప్రవచనం లేదు, వీరిద్దరి శాస్త్రార్థం సరిపోతున్నది. 8 రోజులు గడిచింది ఇట్ట. అప్పుడు పద్మపాదాచార్యుల వారు మహావిజ్ఞుడు ఋషిమహోపాసకుడు చాలా మహామంత్రవేత్త ఆయన, ఏవం వదంతౌ యతిరాడ్విజేంద్రౌ విలోక్య పార్శ్వస్థిత పద్మపాద ఆచార్యమాహేతి మహేశురోయం వ్యాసో హి వేదాంత రహస్యవేత్త. స్వామి ఈ మాట్లాడేది ఎందువల్లనో వ్యాసుల వారేమో అని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే మీతో ఇంతసేపు ఇన్నాళ్ళు మాట్లాడాలి అంటే సామాన్యులు మాట్లాడలేరు కదా. త్వం శంకర శంకర ఏవ సాక్షాత్, మీరు సాక్షాత్తు పరమశివుని యొక్క అవతారం. వ్యాసస్తు నారాయణ ఏవ నూనం, వ్యాసుల వారు సాక్షాత్తు విష్ణుమూర్తే. తయోర్ వివాదే సతతం ప్రసక్తే కింకరోహం కరవాణి సజ్జ. వాళ్ళకి పరస్పర వివాదం, మీ ఇద్దరికీ వివాదం జరిగితే మాలాంటి వాళ్ళం ఏం చేయగలం, ఇక్కడ కూర్చొని చేతులు కట్టుకొని కూర్చోవటమే కానీ. నాకు ఇట్లా తోస్తున్నది. ఇది తీరమాకన్య వచో విచిత్రం సభాష్యకృత్ సూత్రకృతం దిదృక్షు. ఈ మాట అనేటప్పటికీ పరిశీలనగా చూడటం మొదలుపెట్టారు స్వామివారు. చూస్తే ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. కృతాంజలిస్తం తణమ్య బభాషవాణి నవపద్య రూపాం. ఆయన గృహస్థు, తమరు యతులు, ఆయన వ్యాసుడు అని గుర్తించిన తర్వాతనే నమస్కారం చేయటానికి వీలైంది. ఎందుకంటే పరమగురువు పరాపగురువు కనుక ఆయన ఆ పరమగురువు అయినటువంటి శుకయోగీంద్రునికి గురువు అయినటువంటి వారు కనుక నమస్కారం చేశారు. అక్కడి నుంచి వ్యాసమునీంద్రుణ్ణి స్తోత్రం చేయటం ప్రారంభించారు. ఆ వ్యాసమునీంద్రుడు తన యొక్క నిజస్వరూపంతో అక్కడ దర్శనమిచ్చారు. అత్యద్భుతమైనటువంటి వర్ణన కనిపిస్తుంది. శార్దూర చర్మోద్వహనేన భూతే ఉద్ధోళనాపు జటాలతాభి రుద్రాక్షమాలా వలయైన శంభోరద్ధాసన ధ్యాసన సఖ్యపాత్రం విలోక్యవాక్యం యతి సార్వభౌమం సశంకర శంకిత దర్శనంతం గురుం గురూణామపి హృష్టచేత ప్రత్యుజ్యతో శిష్యగణైస్సమేత. ఎప్పుడైతే వ్యాసులు సహజమైనటువంటి కృష్ణద్వైపాయనుల వారి అవతారంలో దర్శనమిచ్చారో, తన యొక్క శిష్యులతో సహా వారి దగ్గరికి వచ్చి స్వాగతం చెప్పి నమస్కారం చేసి, యమామనంతి శ్రుతయః పదార్థం నచాసన్న బహిర్నచాంత, సత్తుగాను అసత్తుగాను లోపల వెలుపల అంతటా నిండి ఉన్నటువంటి సత్పదార్థము ఏదైతే ఉన్నదో, సమస్త వేదాంతములు దేనిని గూర్చి పరబ్రహ్మని గూర్చి చెప్తూ ఉన్నవో, ఆ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి స్వామి నీవు మాకు దర్శనం ఇచ్చావు సగుణ రూపంగా. సచ్చిదానందఘన పరాత్మ ఎవరు నీవు? నారాయణస్త్వం పురుష పురాణ, సాక్షాత్తు నారాయణుడవే, దర్శనం ఇచ్చావు స్వామి, ఇక నా జీవితం ధన్యమైంది అని చెప్తూ, ఇక్కడ సాక్షాత్ ఆయనతో అంతసేపు శాస్త్రార్థం చేశాను నేను, సూత్రకర్త ఆయన అని అనుకొని, సోహం సమస్తార్థ వివేచకస్య వ్యాస సారస్వతం ఎంతున్నది, అష్టాదశ మహాపురాణాలు, ఉపపురాణాలు, మరి అనేక సూత్రాలు, ఇలా చూస్తే వ్యాస సారస్వతం చాలా గొప్పది, వేద విభజన సామాన్యమైన విషయం కాదు. సోహం సమస్తార్థ వివేచకస్య కృత్వాభవత్ సూత్ర సహస్రరశ్మే, సూత్రములే కిరణములుగా కలిగినటువంటి సూర్యభగవానుడు నీవు. అట్లాంటి సూర్యునకు నేనేం చేశాను ఇప్పుడు, భాష్య ప్రదీపేన మహర్షి మాన్య నీరాజనం దృష్టతయానలజ్య, ఒక చిన్న కర్పూరం తీసుకొని దాంట్లో కాస్త వెలిగించి ఆ సూర్యభగవానుణ్ణి దర్శింపచేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నవాడు ఎంత మూఢుడో, అట్లాంటి మూఢమైనటువంటి పనిని నేను చేసి కూడా నేనేమీ లజ్జను పొందటం లేదు స్వామి. అకార్యత్సాహసమాత్మ బుద్ధ్య భవత్ ప్రశీష్య వ్యపదేశ భాజ విచార్యతూక్తి దురుక్తి జాలం రహస్యమీకర్తుమిదం కృపాళు. అయితే సూత్రకర్తలైనటువంటి తమకు కేవలం తమ యొక్క హృదయాన్ని నేను సంపూర్ణంగా గ్రహించి వ్రాశానో లేదో అనేటువంటి సందేహం నాకు కలుగుతూ ఉన్నది కనుక ఆ సందేహాన్ని తీర్చడానికి ఈ గ్రంథాన్ని తమరు పరిశీలించవలసినది అని ఆ సూత్ర భాష్య గ్రంథాన్ని వ్యాసమునీంద్రుని యొక్క హస్తాల్లో పెట్టారు స్వామివారు. సూత్రానుకారి మృదువక్య నివేదితార్థం స్వీయై పదై సహ నిరాకృత పూర్వపక్షం సిద్ధాంతయుక్తి వినివేశిత తత్వరూపం దృష్వాభినంద్య పరితోషవశాదవోచతు. సూత్రములకు అనుసరించి ఉన్నటువంటి మృదువాక్యములతో తదర్థాన్ని బయటకు తీసుకువచ్చినటువంటి అవసరమైన చోట తన యొక్క స్వీయ పదములతో ఎంతో దానికి పరిపుష్టిని కలిగించినటువంటి ఆ గ్రంథాన్ని చూచి ఆ సంతోషాన్ని ఆపుకోలేకపోయినారట వ్యాసమునీంద్రుడు. ఈ శ్లోకం చదువుతుంటే నాకెందుకో కళ్ళమ నీళ్లు తిరుగుతాయి, ఆ మనస్సు ద్రవిస్తుంది. వ్యాసమునీంద్రుడు అంటున్నారట, నసాహసంతాత భవానకార్షీత్ యత్ సూత్ర భాష్యం గురుణా వినీత, మీ గురువులు చెప్పిన దానిని అనుసరించి నీవు సూత్ర భాష్యాన్ని రచించావు నాయన, దీంట్లో సాహసమేం లేదు, నేను సాహసం చేశాను అని చెప్పి నువ్వు లజ్జపడవలసినటువంటి పనేం లేదు, కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఒక సాహసం చేశావు. ఏమిటి ఆ సాహసం? గురుణా వినీత విచార్యతాం సూక్త దురుక్తమత్రే చేతన్ మహత్సాహస మిత్యవైమీ. స్వామి, మీరు దీంట్లో ఏమైనా దురుక్తులుంటే వాటిని విచారించవలసింది అంటూ నాకు ఈ గ్రంథాన్ని ఇస్తూ అన్నావే, ఈ మాట అనటం మాత్రం సాహసమే. నీవు ఎవరో నాకు తెలుసు, నేనెవరో నీకు తెలుసు, నువ్వు రాసిన దాంట్లో దురుక్తులు ఉండటం ఏమిటి, అసలు ఆ సమస్య ఏమిటి, ఆ మాట మాత్రం నేను సహించలేకపోయినాను అని చెప్తూ, భావం మదీయం అవబుద్ధ్య యదావదేవం భాష్యం ప్రణేతు మనలం భగవాన్ అపీష సాంఖ్యాదినా విలులితం శృతిమూర్ధవర్త్మ ఉద్ధర్తుం కథం పరశివాంశ మృతే ప్రభు స్యాత్. సమస్త దర్శనములను ఇతర దర్శనములనుటని ఖండించినటువంటి ఈ దర్శనము, బాదరాయణ దర్శనం, వ్యాస దర్శనం ఏదైతే ఉన్నదో, దీనికి చక్కని హృదయాన్ని గ్రహించి చక్కని వ్యాఖ్యానం చేయటం ఒక్క శంకరుడికే సాధ్యం, ఇతరులు ఎవరు చేయగలరు కనుక. కనుక నీవు ఎవరో నాకు తెలుసు అని వ్యాసమునీంద్రుడు చెప్తే, ఇక ఇప్పటికే 16 సంవత్సరాల వయస్సు వచ్చినాయి, అష్టవర్షే చతుర్వేది, ద్వాదశే సర్వశాస్త్రవితు, షోడశే కృతవాన్ భాష్యం, అంతవరకు జరిగింది ఇప్పుడు స్వామివారి చరిత్ర. 12వ సంవత్సరంలో గోవింద భగవత్పాదుల వారి దగ్గర నుంచి కాశీనగరానికి వెళ్ళారు స్వామివారు. ఆ 4 సంవత్సరాల్లో ఈ చరిత్రంతా, ఇవాళ మనం చెప్పుకున్న చరిత్రంతా జరిగింది. కనుక తనకి పరమశివుడు అనుగ్రహించినటువంటి 8 సంవత్సరాలు, మరొక 8 సంవత్సరాలు, 16 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకా తన శరీరం వదిలి వేయాలి. ఆ సమయంలో వ్యాస దర్శనమైంది, స్వామి మీరు ఇక్కడ కొంతసేపు కూర్చుంటే ఇంకా ఈ శరీరంతో నేను చేయవలసినటువంటి పనులన్నీ పూర్తయినాయి, నేను ఇంకా ఈ మణికర్ణికా ఘట్టంలో శరీరాన్ని వదిలివేస్తాను, అంతవరకు మీరు ఉండాలి అంటే నాయన అట్లా కుదరదు, ఎందుకంటే నీవు చేసినటువంటి పరిశ్రమ ఆచందతారకంగా ఉండాలి, మహామేధావులైనటువంటి శిష్యులు నీకు వస్తారు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆయా క్షేత్రాలలో ఉంచి వాళ్ళ ద్వారా ఈ అద్వైత మతాన్ని నిరంతరము ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉంది, కనుక ఆ పని చెయ్యాలి, 16 కాదు మరొక 16 సంవత్సరాలు నీకు ఇవ్వబోతున్నాను అని వ్యాసమునీంద్రుడు చెప్పడాన్ని మనం రేపు సవివరంగా తెలుసుకుందాం. ఈ పూట ఇప్పటికే కాలాతీతమైంది కనుక ఇంతతో మానుకుందాం. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. హరయే నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యైకేన మార్గేణ మహిం మహేశాయ. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినః భవంతు.